ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలకు స్వాగతం. ఈనాటి మా తెలుగు ప్రసారంలో ముందుగా స్వామివారి చిరకాల భక్తులైనటువంటి శ్రీ విఎస్ఆర్ మూర్తి గారిచే కర్మయోగం పైన ప్రసంగాన్ని వింటారు. తదుపరి స్వామి కళాశాల పూర్వ విద్యార్థి అయినటువంటి డాక్టర్ సిఎస్ శ్రీనివాస్ గారి అనుభవాలను మీరు వింటారు. ఇప్పుడు మీరు స్వామివారి చిరకాల భక్తులైనటువంటి శ్రీ విఎస్ఆర్ మూర్తి గారిచే కర్మయోగంపై ప్రసంగాన్ని వింటారు. హైదరాబాద్ వాస్తవ్యులైన శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు ప్రముఖ ఆయిల్ ఇండస్ట్రీ కన్సల్టెంటుగా తమ సేవలను అందిస్తున్నారు. వారు తమకు వీలు దొరికినప్పుడల్లా కూడా స్వామివారి అవతార వైభవాన్ని గురించి మరియు స్వామి యొక్క అవతారోద్యమాన్ని గురించి ప్రసంగిస్తూ ఉంటారు. అయితే శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి ప్రసంగాన్ని విందామా?
పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ కర్మ, భక్తి, జ్ఞాన అనబడేటువంటి మూడు యోగాలను గురించి విచారణ చేద్దాం. ప్రధానంగా కర్మ, భక్తి, జ్ఞానం ఈ మూడు ఏమిటో తెలుసుకున్న తర్వాత యోగం వైపు వెళదాం. కర్మ అంటే ప్రాపంచికమైనటువంటి కర్మలు చేయటం, కార్యకలాపాలలో మనస్సు, దేహము నిమగ్నమై ఉండటం కర్మ. ఈ కర్మ అనేక విధాలుగా ప్రపంచంలో జరుగుతూ ఉంటుంది. కొన్ని మన కోరిక చేత, మన ఆశ చేత, మన లక్ష్యం చేత, మన సమర్థత చేత, మనకున్నటువంటి అవకాశాల వలన ఈ కర్మలు సాగుతూ ఉంటాయి. అలాగే భక్తి అంటే పరమేశ్వరుడు ఉన్నాడని, ఆ పరమేశ్వరుడికి ఒక రూపమున్నదని, ఉన్నాడు రూపము ఉన్నది గనక ఆయనకు పేరున్నదని, కాబట్టి నాకు రాముడు, కృష్ణుడు, శివుడు, సాయి అంటే ఇష్టమని భక్తి మార్గంలో జీవుడు ప్రవేశిస్తాడు, అంటే మనం ప్రవేశిస్తాం. ఇక జ్ఞాన మార్గంలోకి వెళుతున్నప్పుడు జ్ఞానము అనగానే శాస్త్రాధ్యయనం, అనేకమైనటువంటి విషయాలని స్వాధ్యాయం చేసి అంటే అధ్యయనం చేసి విషయాలని మనకున్నటువంటి మేధాపరిమితికి లోనై దానిని విచారణ చేయటం, దానిని ఒక విజ్ఞాన సర్వస్వంగా మనం భావిస్తున్నప్పుడు లోకం మనకు చాలా విషయాలు తెలుసు గనక మనని జ్ఞాని అంటుంది. కాని మన వరకు మనం తెలుసుకోవలసిన ఒక విషయం ఏమంటే సమస్త శాస్త్ర పరిచయాలు దాని మీద అధికారము సంపాదించిన వాడు కూడా విజ్ఞాని అవుతాడే తప్ప జ్ఞాని కాడు. జ్ఞాని పండితుడవుతాడు, జ్ఞాని కవి అవుతాడు, జ్ఞాని అన్ని అవుతాడు. కాని పండితుడు జ్ఞాని కావటానికి, కవి జ్ఞాని కావటానికి చాలా శ్రమ పడాలి, చాలా సాధన చేయాలి, తనను తాను సమర్పణం చేసుకోవాలి. అంటే ఈ కర్మ, ఈ భక్తి, ఈ జ్ఞాన ఈ మూడు కూడా కేవలము మనోమయంగా తనువుకి సంబంధించినవిగా ప్రపంచంలో చలామణి అవుతూ వచ్చినాయి. మరి కర్మ యోగం అన్నారే, భక్తి యోగం అన్నారే, జ్ఞాన యోగం అన్నారే, దీనికి దానికి ఏమిటి తేడా అని. యోగించి చేస్తే అది కర్మయోగం అవుతుంది, యోగించి చేస్తే అది భక్తి యోగం అవుతుంది, యోగించి చేస్తే చూస్తే అది జ్ఞాన యోగం అవుతుంది. యోగించి అంటే కూడి అని అర్థం. దేనితో కూడి? ప్రపంచంలో ఉన్న ఏ వస్తువుతో మనం కూడి ఉన్నా అది ఊడిపోయేది, చాలా కాలం ఉండేది కాదు అది. అంటే నీలో ఒక అంతస్సుగా, ఒక మహస్సుగా, ఒక రోచస్సుగా లోపల ఉన్నటువంటి ఒకనొక భావన, పరమాత్మ భావనతో కూడి గనక కర్మలు చేసినట్లయితే అది కర్మయోగం అవుతున్నది. అలాగే పరమేశ్వరుణ్ణి ద్వైతంలో అంటే రెండుగా, ద్వంద్వాలుగా, ఆయన వేరు నేను వేరు అన్న భావనలో చేస్తే అది కేవలము దైహిక మానసిక పూజ అవుతున్న తప్ప ఆంతరంగికమైనటువంటి జ్ఞానపూర్వకమైనటువంటి భక్తి కానేర అవుతున్నది, కావటం లేదు. కనుక భక్తి యోగము అంటే ఏ రూపమునందు, ఏ నామమునందు నీకు అశేషమైనటువంటి విశ్వాసం ఉన్నదో దానిని ఆధారం చేసుకుని మనకు జరిగేటువంటి లౌకిక భౌతిక వ్యాపారాలన్నీ కూడా అటువంటి ఆ రూపానికి సమన్వయం చేసి కర్మకాండ చేస్తే అది భక్తి యోగం అవుతున్నది. మరి జ్ఞానయోగంలో ఏమున్నది అని, అక్కడ ఎవరితో కూడి ఉండాలి అని. కర్మయోగంలో ప్రపంచంతో కూడి ఉంటాం, భక్తి యోగంలో మనకిష్టమైన దేవుడితో కూడి ఉంటాం, జ్ఞానయోగంలో మాత్రం మనతో మనం కూడి ఉంటాం. మనతో అంటే ద సెల్ఫ్, ఆత్మ. ఈ ఆత్మ అనేటువంటిది ఒకటి ఉన్నదని, నిజానికి ఆత్మశూన్యంగా ఉన్నదని, అదే పూర్ణంగా భాసిస్తున్నదని ఎప్పుడైతే మనకు ఒక అనుభవం ఏర్పడుతుందో అది జ్ఞాన యోగంగా పరిణామం చెందుతుంది, అనుభవంలోకి వస్తుంది. ఇక ఈ రోజున ప్రధానంగా కర్మయోగాన్ని గురించి విచారణ చేద్దాం. దీని వెనక ఉన్నటువంటి నేపథ్యం ఇది, దీని అంతర్వాహిని ఇది, దీనిని ఆలోచించి అనుసరించేటువంటి ఒక విధి విధానం ఇది. కాబట్టి మనమంతా కూడా అంటే జీవులుగా మానవ దేహాన్ని ధరించి వచ్చిన మనం ప్రధానంగా అనేక కర్మలు చేస్తాం, ఉపాసనా మార్గంలో ఉంటాం, ఉపనిషద్ వ్యాఖ్యానాలు చేస్తాం, అనేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తాం. కొన్ని అక్కరకొచ్చేవి, కొన్ని అక్కరకు రానివి, కొన్ని ఇతరులను బాధించేవి, కొన్ని ఇతరులకు ఆనందం కలిగించేవి, కొన్ని మనకు తెలిసి మరికొన్ని తెలియక అనేక విధాల కర్మలు చేస్తూ ఉంటాం. ఈ కర్మలన్నీ కూడా గతించినటువంటి జన్మ తాలూకు ఛాయలు. అంటే ఆగామి, సంచిత, ప్రారబ్ధ అని మూడు కర్మలున్నాయి. సంచిత అంటే తెచ్చుకున్న మూట అని అర్థం. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? ఇంతకు ముందు గడిపిన జీవితం నుంచి తెచ్చుకున్నాం. ఆగామి అంటే ఇప్పుడు నడుస్తున్న జీవితాన్ని బట్టి, ఇక్కడ చేస్తున్న కర్మల యొక్క పరిస్థితిని బట్టి రాబోయే మూట తయారు చేసుకుంటున్నాం. ఈ రెండింటి మధ్య అనుభవించటానికి, పోగొట్టుకోవటానికి, పాతదాన్ని వదిలిపెట్టడానికి, కొత్తవి వేటిని రానివ్వకుండా ఉండటానికి ప్రారబ్ధము అని ఒక చక్కని మాట ఉన్నది. ప్రారబ్ధాన్ని మనం వ్యతిరేక భావంతో చూడకూడదు. ప్రారబ్ధము అంటే అనుభవించవలసిన దానిని అనుభవించటమే ప్రారబ్ధం. మనం ఏమనుకుంటామంటే, నేను ఎంత గొప్పవాడిని, నాకీ ప్రారబ్ధం ఏమిటి అనుకుంటాం. నువ్వు ఎంత గొప్పవాడివి కాదు, ఇంతకు ముందు ఎంత గొప్పగా నీ జీవితాన్ని నువ్వు గడిపావు, ఏం చేసావా ఇవ్వబడిన అవకాశంలో. ఆ జన్మ నీకు పరమాత్మ ఇచ్చినప్పుడు దానిని నువ్వు సక్రమంగా సద్వినియోగం చేసుకున్నావా లేదా? చేసుకుని ఉన్నట్లయితే ఇదిగో ఈ మంచికి తగిన ఫలితం ఇక్కడే అనుభవించు. నీవు చేసిన చెడు అంటే నీకు తెలియక చేసినా తెలిసి చేసినా కర్మానుభవం పోదు గనక దానిని కూడా ప్రారబ్ధమేనన్నారు. కనుకనే జ్ఞాని అయిన వాడు మాట అంటాడు, జ్ఞానికి కూడా ప్రారబ్ధం తప్పదు అని. తప్పించుకోలేడు, ఎందుకంటే జ్ఞాని కూడా పంచభౌతిక దేహాన్ని అంటే పంచభూతాల సమ్మేళనంగా సమ్మిశ్రితంగా వచ్చినటువంటి ఈ దేహం ద్వారా అనేకమైనటువంటి కార్యకలాపాలు కొనసాగిస్తాడు. కొనసాగించి ఆయన కూడా కొంత ప్రారబ్ధాన్ని మన కళ్ళ ముందు అనుభవిస్తాడు. అయితే జీవుడు ఆ ప్రారబ్ధాన్ని బరువుగా, బాధగా మోస్తూ అనుభవిస్తాడు, జ్ఞాని దాన్ని ఆనందంగా, సహజంగా అనుభవిస్తాడు. రెంటికి తేడా అదే. జీవుడికి యాతన ఉన్నది. యాతన ఎందుకున్నది అంటే మనస్సున్నది గనక యాతన ఉన్నది, మనస్సు ఉన్నది గనక బంధనం ఉన్నది, బంధనం ఉన్నది గనక బాంధవ్యం ఉన్నది, బాంధవ్యం ఉన్నది గనక సంయోగం ఉన్నది, సంయోగం ఉన్నది గనక వియోగం ఉన్నది, వియోగం ఉన్నది గనక ఆశలు ఉన్నాయి, ఆశలున్నాయి గనక దురాశలున్నాయి, దుర్దశలున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయంటే మనస్సు. మరి జ్ఞానికి మనస్సు లేదు, అమనస్కుడై ఉన్నాడు. అంటే మనస్సు లేకుండా ఇన్ని కార్యకలాపాలు జగత్తులో ఆయన చేయగలుగుతున్నాడా అంటే, ఆయన మనవలే కర్మలు చేస్తున్నాడు. పద్మపత్రం ఇవాంభస, అంటీ ముట్టకుండా తామరాకు మీద నీటి బొట్టువలే, జరుగుతున్న దానికి సాక్షీభూత సర్వస్వంగా, దేనిలోనూ తన ప్రమేయం లేకుండా. అందుకనే భగవంతుడికి మరొక పేరు అప్రమేయుడు అని పేరు. ప్రమేయం ఉండదు, ఇంటర్ఫేరెన్స్ ఉండదు. ఎప్పుడన్నా ఉంటే ఇంటర్వెన్షన్ ఉంటుంది. అది కూడా జీవుడి యొక్క సాధన తీవ్రతని బట్టి భగవంతుడు ఇంటర్వీన్ అవుతాడు తప్ప ఇంటర్ఫియర్ కాడు. ఇన్ఫ్లుయెన్స్ చేయడు. మరి ఏం చేస్తాడు? జరుగుతున్న దానిని ఈ జీవుడు, ఈ సాధకుడు, నా భక్తుడు అనుకున్నటువంటి వాడు దీనిని ఎట్లా స్వీకరించాడు, దీనిని ఎట్లా అనుభవిస్తున్నాడు? ఒక రోగాన్ని, ఒక భోగాన్ని, ఒక సంయోగాన్ని, ఒక వియోగాన్ని, ఇవన్నీ కర్మ తాలూకు విషయాలు. కాబట్టి ఈ కర్మల అన్నింటినీ కూడా తీసుకుని జీవుడు సాధనా మార్గంలో వెళుతున్నప్పుడు, ఒక సద్గురువు యొక్క ఛాయలలో, అడుగుజాడల్లో నడుస్తున్నప్పుడు, సద్గురువుని పరమాత్మగా భావించినప్పుడు, ఈ సాధకుడు నిజంగా చెప్పబడిన వాటన్నింటినీ అనుష్ఠానం చేస్తున్నాడా లేదా, నిలబడుతున్నాడా లేదా. నేనింత స్వామి భక్తుణ్ణి, ఇన్నేళ్లు స్వామిని చూశానే, అయినా నాకెందుకు ఇది వచ్చింది అంటే వాడు భక్తుడు కాదు అని భావన. నేను ఇంతకాలం స్వామితో ఉన్నాను గనక ఇప్పటికైనా ఈ తీరవలసిన కష్టాన్ని నాకు పరమాత్మ ప్రసాదనం చేశారు అని అనుకున్నట్లయితే, పరమాత్మ యొక్క అనుగ్రహము మనలో ఉన్నటువంటి కర్మాన్ని నిశ్శేషం చేస్తుంది. అందుకనే జనశ్యయే జాంగలికాయమానే సంసార హలాహల మోహశాన్యై అంటారు శంకర భగవత్పాదులు. అంటే మోహాన్ని శమింపజేస్తాడట, కష్టాన్ని కూడా పూర్తిగా ఆయన తుడిచిపెట్టడు, తగ్గిస్తాడు. స్వామి కూడా అదే అంటారుగా, మీరన్ని కష్టాల మూట తీసుకుని పుటపర్తి వచ్చి నా దగ్గర కూర్చొనుంటే ఆ మూట ఇక్కడ పడేయంటే పడేసిన వాళ్ళు ఎంతమంది అని అడిగారు స్వామి. ఎవరి మూట వాళ్ల దగ్గరే పెట్టుకుని స్వామి నువ్వు చూడాలి అంటే ఏం చూడను, మీ మూట మీ దగ్గరే ఉంది, దాన్ని మీరే విప్పుకోండి అన్నారు స్వామి. కనుక కర్మలు చేస్తున్నప్పుడే మన సంస్కారాలు, మనం తిరుగుతున్నటువంటి సమాజం, మనకున్నటువంటి సత్సంగం, సత్సాంగత్యం, సదాచారం, సమ్యక్ సంకీర్తనం, ఇవన్నీ కూడా సాంప్రదాయాలు, ప్రధానంగా సంస్కృతి సంస్కారం ఇవన్నీ కూడా ఒక ఆర్ష సంస్కృతికి లోనై ఉన్నాయి. గనక కర్మల అన్నింటినీ కూడా సాధ్యమైనంత వరకు మన శక్తి మేరకు, ఏది రాని ఏది పోని, అందులో ప్రాణమే పోని, కర్మల అన్నింటినీ కూడా సమాజహితంగా చేయాలి, పరమేశ్వరుడు యొక్క ప్రీత్యర్థం చేయాలి. పరమేశ్వరుడు మనను దాటి ఉన్నాడని కర్మయోగంలో అనుకోలేం. అనుకోగలిగితే ఈ చేస్తున్నవన్నీ కూడా పరమాత్మే అన్న భావన వచ్చినప్పుడు, పరమాత్మ అంటే జ్ఞానికి ఎట్లాగైతే కర్మబంధన లేదో జీవుడికి కూడా కర్మబంధన లేదు. కానీ నేను చేస్తున్నాను, నేను చదివాను, నేను రాశాను, నేను కూశానన్నాడు కదా అన్నదాని ఫలితాలన్నీ వీడే పట్టుకోవాలి. గనక నాతో పరమాత్మ ఈ మాట అనిపించాడు, నా చేత పరమాత్మ ఈ పని చేయించాడు, ఇది కర్మయోగం. నేను ఈ పని చేశాను, ఇది కర్మ. నేను మాత్రమే చేయగలను, ఇది కర్మ. అది కర్మ. కర్మ అంటే అహంకారంతో కూడిన ప్రారంభం. కర్మ అంటే చేయవలసి వచ్చి కొన్ని కారణాలు ఉండొచ్చు, ఆ కారణాలు మనకు తెలియవచ్చు తెలియకపోవచ్చు, కానీ కర్మలలో మన మనస్సు నిమగ్నమై ఉంటుంది. గనక ప్రధానంగా ఒక ఆధ్యాత్మ భూమికలో భగవాన్ సత్యసాయి వంటి మహాపరిపూర్ణ అవతారి యొక్క సమకాలీనుడిగా ఉన్నటువంటి మనం కర్మల అన్నింటినీ కూడా సర్వమున్ ఈశ్వర ప్రీతికే అన్న భావనలో చేయాలి. అన్నం తిను, బ్రహ్మార్పణం చెప్తున్నాం. బ్రహ్మార్పణం చెప్పి మనం స్వామికి నైవేద్యం చూపిస్తున్నాం కాదు, బ్రహ్మార్పణం అంటే స్వామిని బ్రహ్మం చేసి మనం తయారు చేసిన పిండి వంటలన్నీ ఆయనకు చూపిస్తున్నాం, అది కాదు. బ్రహ్మార్పణం అంటే అర్పణం బ్రహ్మ, హవి బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అన్న భావనే తప్ప బ్రహ్మార్పణం అంటే సాయి బ్రహ్మకు అర్పణమనే కాదే. కర్మ అది కాదు కదా. అర్పణము కర్మ, హవిస్సు కర్మ, యాగము కర్మ, యోగము కర్మ, భోగము కర్మ, కన్ను విప్పుట కర్మ, కన్ను మూయుట కర్మ, ఇవన్నీ కర్మలు కదా. ఈ కర్మల అన్నింటికీ మూలమైన వాడొకడున్నాడన్న స్పృహే ఒక ఆధ్యాత్మ బీజం. దానిని బీజాన్ని భూజం చేయాలి, వృక్షం చేయాలి. ఎట్లా? సాధన చేత. మన సాధనలన్నీ, మన కర్మలన్నీ, మన చేతలన్నీ, మన చూపులన్నీ, మన మాటలన్నీ ఈ సర్వ ప్రపంచానికి కూడా మహదానందాన్ని ఇవ్వాలి. ఎటు నుంచి ఎవరు మనని చూసినా, పరికించినా, పరిశోధించినా ఈ కర్మలన్నీ సర్వజనామోదయోగ్యంగా ఉన్నాయి, అందరికీ సంతోషం కలిగిస్తున్నాయి, ఆనందం కలిగిస్తున్నాయి అన్నట్లుగా మన కర్మలు చేయాలి. దానం చేశాం, మన ఆనందం కోసం దానం చేయాలి. త్యాగం చేశాం, అది మనకు ఆనందం కలిగించేలా చేయాలి. దానం చేసి నా పేరు బోర్డు మీద రాయమని అడగకూడదు, అహంకారం. త్యాగం చేసి నేను చేశాను అని చెప్పకూడదు, అది అతిశయం. నేను మాత్రమే చేయగలను, వాడు 10,000 ఇచ్చాడు నేను 20,000 ఇచ్చానంటే అది స్వామి మాటలోనే అది వ్యానిటీయే తప్ప చారిటీ కాదు. చారిటీ అనేటువంటిది గుప్తంగా, నెమ్మదిగా, నిస్తంద్రమంద్రంగా, ఎవరికీ అర్థం కానట్లుగా అందుకున్న వాడికి మాత్రమే ఆనందం కలిగించేలాగా త్యాగభూమికలో కర్మలన్నీ కూడా సాగాలి. ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా ధర్మబద్ధంగా చేయాలి. దానికి ఇవ్వబడిన డూస్ అండ్ డోంట్స్, చేయదగినవి చేయతగినవి అని రెండుంటాయి. ఏ పనికైనా చేయతగినవి ఎలాగూ మనకు తెలుసు, చేయతగినవి ఏమిటో పరిహారం చేయాలి మనస్సులో. ఎక్కడికక్కడ ప్రక్షాళన, ఎలిమినేషన్ ప్రాసెస్ అన్నాం, దాన్నే సనాతనమైన భాషలో నేతి నేతి అంటే నా ఇతి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటూ అంటే ఏం చేయాలో తెలిసిపోతుంది. గనక జ్ఞానమూర్తులు, అవతారమూర్తులంతా ఈ జగత్తులోకి కేవలము జ్ఞానబోధ చేయటానికి మాత్రమే రారు. అజ్ఞానం అంటే ఏమిటో కూడా మనకు అనేక సందర్భాలలో తెలియజెప్పాలి. గనక అజ్ఞానబోధ చేస్తూ జ్ఞానం వైపు నడిపిస్తారు. మన కర్మలన్నీ కూడా నిష్కామం వైపు నడిపించాలి. స్వార్థం ఉంటుంది తొలినాళ్లలో, నెమ్మది నెమ్మదిగా స్వార్థం పక్కకి తొలగిపోతుంది. కానీ చిన్న కామనలుంటాయి, లాలసలుంటాయి, భోగాలుంటాయి, చిన్న చిన్న ఆశలుంటాయి. ఈ కర్మ చేస్తే, ఈ వ్రతం చేస్తే ఈ అమ్మాయి పెళ్ళవుతుందట, ఏదో ఈ పుస్తకం చదివితే మంచి వరుడు దొరుకుతాడట అని చదవకూడదు, అని యాగం చేయకూడదు, యోగం చేయకూడదు. యాగ యోగాలు అన్నీ చేస్తూ భోగాన్ని కూడా యోగంగా మార్చుకునే దిశగా కర్మలు సాగాలి, ధర్మబద్ధంగా చేయాలి. ధర్మబద్ధం అంటే స్వామి మూడు మాటలు చెప్పారు. ఏమిటి ధర్మం అనేదానికి, అది మనోధర్మం, వ్యక్తి ధర్మం, కుటుంబ ధర్మం, మానసిక ధర్మం, సామాజిక ధర్మం, రాజకీయ ధర్మం, ఆర్థిక ధర్మం, దైవ ధర్మం, అనేకం ఉన్నాయి. వీటన్నింటికంటే స్వామి చాలా అందంగా, అధునాతన మానవుడికి అర్థమయ్యే సరళమైన సూటైన గంభీరమైన భాషలో చెప్పారు. పాపభీతి, సంఘనీతి, దైవప్రీతి, ఈ మూడు చాలా ప్రధానం. ఈ మూడు ఎవరి దగ్గర ఉన్నాయో వాడి కర్మలన్నీ కర్మయోగాలేనన్నారు స్వామి. అంటే మనం ఏ పని చేస్తున్నా సమాజం మనల్ని గమనిస్తున్నది సుమా. మనం ఏ పని చేసినా నిర్మల కాసారం వలె ఎక్కడా అలజడి లేనటువంటి సమాజంలో మనం చేసిన ఒక్క కర్మ వలన అలజడులు సృష్టింపబడుతున్నాయి సుమా అనగానే మనల్ని మనం సర్దుకోవాలి. ఇది సంఘనీతి. పాపభీతి ఉండాలి. సమూహంలో, సమాజంలో ప్రతి వ్యక్తి మర్యాదగానే ఉంటాడు, మర్యాదగా ఉన్నట్టుగా ఉంటాడు. నీ మర్యాద, నీ గొప్పదనము, నీ గాంభీర్యము చూడాలంటే నువ్వు ఏకాకిగా ఉన్నప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావు, నీ మనస్సు ఎట్లా ఉన్నది, అది హాల్ మార్క్, అది టెస్టింగ్ పాయింట్. నేను ఒక్కడిగా ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నానంటే నేను ఎలా ఉండాలని అనుకున్నానో అట్లా ఉన్నా. పవిత్రుడుగా, అద్భుతమైన వ్యక్తిగా, పరమాత్మని అనుభవించిన ఒక ఆనంద సముద్రంగా నేనున్నాను అనుకున్నావా, అది నువ్వు, నిజమైన నువ్వన్నమాట. కనుక పాపభీతి ఉండాలి. మనస్సులో ఎవరి పట్లనో ఒక చిన్న అసూయ, ఒక చిన్న కోపం, ఒక అననుకూలత, మనస్సు యొక్క తొట్రుపాటు, ఒక అలజడి, ఒక ఆందోళన, ఇవన్నీ కూడా పాపం కిందనే వస్తాయి. ఎట్టి పరిస్థితులలోనూ మన మనస్సుని, మనస్సు మన సాధన వలన పొందుతున్న శాంతిని, శాంతిని కలుగుతున్న వలన కలుగుతున్న ఆనందాన్ని, ఆనందం వలన మనం పొందుతున్న బ్రహ్మానందాన్ని అల్పమైన విషయాలతో పొగట్టుకోకూడదు. గనక కర్మలన్నీ ధర్మబద్ధంగా, సమాజహితంగా, పాపభీతి ఉన్న, పాపము పట్ల భయంకరమైనటువంటి భయం ఉండాలి మనకి. భయంకర భయం అంటే ఇక ఆ భయానికి హద్దు లేని భయం ఉండాలి. పుణ్యం చేయటానికి ఆనందం ఉండాలి, శాంతి ఉండాలి. అలాగే సంఘం అంటే స్వామి చెప్పారే, ఒక వ్యక్తి సంఘం కాదు, ఒక ఇల్లు గ్రామం కాదు, ఒక ఊరు దేశము కాదు, అంతా వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమేష్టి. ఈ నాలుగు భావనలలో ఉండాలి. వ్యష్టి బాగుంటేనే సమష్టి నలుగురు బాగుంటారు, సమష్టి బాగుంటేనే సృష్టి బాగున్నట్టు, సృష్టి అంతా బాగుంటే పరమేష్టి బాగున్నట్టు. భగవంతుడు పదే పదే ఈ లోకంలోకి వస్తున్నాడు అంటే తాను సృష్టించిన ఈ సృష్టిలో జరుగుతున్న కర్మలన్నీ ధర్మ విదూరంగా ఉన్నాయి గనక, ఈ కర్మలను మళ్లీ ధర్మబద్ధం చేయాలి గనక, పరమేశ్వరుడు మనవంటి దేహాన్ని, పంచభౌతిక దేహాన్ని తీసుకుని చిన్మయ స్వరూపుడై ఈ జగత్తులోకి వచ్చి అనేకమైనటువంటి కర్మకాండలలో మన మనస్సుని, మన బుద్ధిని, మన చిత్తాన్ని, మన వివేకాన్ని, మన విచక్షణని, మన అహంకారాన్ని, మన అహంత్వాన్ని, మమత్వాన్ని అన్నింటినీ కలబోసి చక్కగా ఒక సన్మార్గంలోకి నడిపిస్తారు గనక పరమేశ్వరుడితో కూడి ఉన్న మనం కర్మలన్నింటినీ కర్మయోగం చేయాలి. అంతా సాయిరామార్పణమస్తు, అంతా పరమేశ్వరార్పణమస్తు. గురువుల అందరికీ ఇది చెందుగాక. నా వలన, నా మాట వలన ఈ సర్వ ప్రపంచానికి శాంతి కలుగుగాక. నేను ఎట్లా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానో ఈ సర్వ ప్రకృతి కూడా, నా చుట్టూ ఉన్న ప్రకృతి కూడా ఆనందవనంగా ఉండాలని కోరుకోవాలి. ఇది సంఘనీతి. పాపభీతి, మనం ఎట్టి తలపులో కూడా ఎవరిని గురించి పాపపు భావన, మనస్సు వికారానికి లోనవుతుంది, వెంటనే దానిని గమనించాలి మనం. ఆ మనసుకి చెప్పాలి, మనసా, నేను పరమాత్మతో కూడి ఉన్నా, నా మనస్సు ఎలా ఉండాలంటే పరమాత్మకి మనస్సు అంటూ ఉంటే అంత స్థాయిలో ఉండాలి తప్ప, నా మనస్సులా ఉంటే ఆ పరమాత్మ నా దగ్గర ఎందుకుంటాడు అన్న భావనలో మనస్సుకి నచ్చ చెప్పాలి. అలాగే ఎప్పుడైతే మనస్సున్నదో, సంఘం ఉన్నదో, వ్యక్తి ఉన్నాడో, దైవం అక్కడే ఉన్నాడు, ఈ రెండు మొదటివి సాధిస్తే దైవప్రీతి అత్యంత సహజంగా మనకు ఏర్పడిపోతుంది. లేదా దైవప్రీతిని గనక అలవరుచుకున్నట్లయితే సంఘనీతి బలపడుతుంది. సంఘనీతి బలపడ్డప్పుడు పాపభీతి సహజమైనటువంటి స్థితిలోనే పాపం పట్ల భయం ఏర్పడుతుంది గనక ఈ మూడు భిన్నంగా కనిపిస్తున్నా ఒక్కటే. పాపభీతితోనన్నా మొదలు పెట్టండి, దైవప్రీతితోనన్నా మొదలు పెట్టండి, మీరు సమాజం అంటే మనము సమాజము ఇక్కడ కలిసి ఒకటిగా ఉన్నాం గనక ఏకమేవ అద్వితీయం నద్వితీయం, ద్వితీయం రెండోది లేదు, ఉన్నది ఒకటే. అది నువ్వు కావచ్చు, ఒక్కో కుండ, కూజ, బాణ, అనేక పేర్లు ఎట్లా ఉన్నాయో, అలాగే ఫలానా ఈ శరీరం, దానికి స్త్రీ, ఇదో పురుషుడు, వాటికి పేర్లు, ఇవన్నీ ప్రపంచంలో మనం మన కర్మకాండలు చక్కగా కొనసాగించడానికి, పరమాత్మ యొక్క సంకల్పాలని పరమాత్మకు ఆనందం కలిగించే దిశగా నడిపించడానికి కర్మలు చేయాలి తప్ప, కర్మలన్నీ కూడా స్వామి చెప్తారు సేవతో చేసే కర్మలుంటాయే అవే నిజమైన కర్మలు బంగారు. సేవ లేకుండా కర్మలు చేయి అవన్నీ చాకిరీలే. ప్రేమ లేకుండా సేవ చేయి చాకిరీ. చాకిరీ చేసిన వాడికి కూలి లభిస్తుంది, ప్రేమతో చేసినటువంటి వాడికి పరమాత్మ యొక్క అనుగ్రహం లభిస్తుంది. నీకు అనుగ్రహం కావాలా, డైలీ కూలీ కావాలా అని అడిగారు స్వామి. నాకు పరమాత్మ అనుగ్రహమే కావాలి. ఎందుకంటే నేను కన్ను మూసే వరకు నన్ను నడిపించేది పరమాత్మ యొక్క అనుగ్రహమే తప్ప కూలినాలి డబ్బులు మాత్రం కావు. అందుకనే పరమేశ్వరుడి యొక్క ఉపాసన అంటే ఉప ఆసన, పరమేశ్వరుడి యొక్క హృదయస్థానానికి దగ్గరగా ఉండేది ఉపాసనా మార్గం. ఉపనయనము అంటే రెండు తోలుకళ్ల మధ్య ఉన్నటువంటిది మూడవ కన్ను ఉపనయనం, అది ఆజ్ఞాచక్రం. మన విభూతి ధారణ అంటే బొట్టు పెట్టుకునే చోటన్నమాట. ఉపనయనము ఉపవాసము ఉన్నది. ఉప అంటే దగ్గరగా, వాసము నివాసము, పరమాత్మ భావనకి దగ్గరగా. మరి ఉపనిషత్ అంటే ఏమిటి? ఉప అంటే దగ్గరగా, నిషత్ అంటే కూర్చొని. ఎక్కడ కూర్చొని? ఈ ఉప అంతా దగ్గరగా. దేనికి దగ్గరగా? పరమాత్మకు దగ్గరగా. కర్మలన్నీ చేస్తున్నప్పుడు స్వామి ఒక హెచ్చరిక చేశారు చాలా ఏళ్ల క్రితమే. ఏమిటా హెచ్చరిక అంటే, పరమాత్మ సర్వసాక్షి అయి అందరి యందు వెలుగుతున్నాడు, నీ కర్మకాండలు ప్రపంచంలోకి ఆచరణపూర్వకంగా రాకముందే, అంటే నీ మనస్సులో ఒక సంకల్పం కలగగానే దానిని మొట్టమొదట చూసినవాడు ఎవడు అంటే సర్వసాక్షిమయుడైన పరమాత్మ, ఆ పరమాత్మను నేనే. అంటే ఆత్మస్వరూపుడుగా మీ అందరిలో నేను ఉన్నాను అని స్వామి చెప్తున్నారే, దానిని గనక మనం చక్కగా అనుభవించగలిగితే, గ్రహించగలిగితే, అనుష్ఠానం చేయగలిగితే, అంటే ప్రాక్టీస్ చేయగలిగితే కర్మలన్నీ కర్మయోగాలే. ఓ పాట పాడండి, ఓ మాట అనండి, ఓ పుస్తకం రాయండి, ఓ బొమ్మ గీయండి, పరమాత్మ గురించి నాలుగు ముక్కలు మంచివి చెప్పండి, పరమాత్మ తత్వాన్ని గురించి చెప్పండి, అదంతా కర్మయోగమే. నేను చెప్పకపోతే ఈయన పరమాత్మను లోకానికి తెలియదని అనుకున్నావనుకో, అది కర్మ. ఎందుకంటే శిరిడీ బాబా కానీ భగవాన్ సత్యసాయి బాబా కానీ ఒకటే మాట అన్నారు, భగవతత్వానికి ప్రచారకులు అవసరం లేదు, భగవతత్వానికి ప్రసారకులని మేమే ఎంచుకుంటాము. క్యాన్వాస్ కాదు బంగారు, ట్రాన్స్మిట్ చేయండి. క్యాన్వాస్ ఏముంది, ఒట్టి డొల్ల మాటలు, పై పై మాటలు, ప్రయోజనం లేదు. ప్రసారము అంటే ట్రాన్స్మిట్ చేయాలి అంటే ఆ టర్బైన్ నీలో ఉండాలి, నువ్వు దాన్ని ప్రతిరోజు ఛార్జ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? కర్మల ద్వారా చేసుకోవాలి, సత్కర్మల ద్వారా చేయాలి, సదాచారం ద్వారా చేయాలి, మంచి ఆలోచనల ద్వారా చేయాలి, అంతా పరమేశ్వరుడు చేయిస్తున్నాడన్న సమర్పణ భావనతో చేయాలి. ఆ చేసినప్పుడు ఈ కర్మలన్నీ కర్మయోగంగా మారుతాయి. నిజానికి మనం గనక గమనించినట్లయితే సత్యసాయి భగవానుడి యొక్క దివ్య శరీరానికి 84 సంవత్సరాలు వచ్చినాయి. అందులో తొలి 14 ఏళ్లు అంటే అవతార ప్రకటన అక్టోబర్ 20, దాన్ని కాస్త మినహాయించినట్లయితే 84లో 14 పోయినాయి, పోతే 70 ఏళ్లు. 70 ఏళ్లు ఈ పరమాత్మ సాలోక్య సామీప్య సాన్నిధ్య సాయుధ్య స్థితులలో జనబాహుళ్యంతో కూడి మన మధ్యనే ఉండి మనవలే మాట్లాడి మన సుఖదుఖాలలో తాను ఒక భాగమన్నట్టుగా అనుభవించి చెప్పి ఊరడించి మనల్ని లాలన చేసి పాలన చేసి అన్నింటికీ నేనున్నాను మీకెందుకు భయమని పరమాత్మ అభయమిస్తుంటే ఉన్నావా లేదా అని ఇప్పటికీ అడిగితే పరమాత్మ వచ్చిందెందుకు, ఆయనని పొందిందెందుకు, పోని ఆయన చూసిన తర్వాత మనం ఏదన్నా మన కర్మలలో ఏదైనా ఒక బలీయమైనటువంటి మార్పు, ఒక పరిణామం మనం పొందామా? బాల్యం నుంచి కౌమారానికి వచ్చాం, కౌమారం నుంచి యవ్వనానికి వచ్చాం, యవ్వన నుంచి నెమ్మది నెమ్మదిగా మధ్య వయస్సు దాటి వృద్ధాప్యం వైపు అడుగులు వడివిడిగా వేస్తున్నాం. మార్పు జరిగిందా అంటే మనకు తెలియకుండానే శరీరంలో అనేక మార్పులు జరిగినాయి, మరి మనస్సులో జరగటం లేదు. ఎందుకు జరగటం లేదంటే మన కర్మలు ఇంకా కర్మలుగానే ఉన్నాయి, కర్మయోగంగా లేవు. మీరు ఎక్కడికి వెళ్లారు? నేను పుట్టపర్తి సేవకు వెళ్లాను. పుట్టపర్తి సేవకు వెళ్లామా? స్వామి సేవకు వెళ్లాను. స్వామి సేవకు వెళ్లామా? స్వామి అన్నారు నాకు ఎవరి సేవలు నాకు అక్కరలేదు. అసలు నిజానికి ఈ అవతారం, సత్యసాయి భగవానుడి అవతారాన్ని చాలా జాగ్రత్తగా గనక గమనించినట్లయితే మానవుడు మాధవుడికి చేసిన సేవ సున్నా, మాధవుడే మానవుడికి సేవ చేశారు. ఇది చాలా అపురూపమైన సన్నివేశం. ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఈ కర్మలు చేస్తూనే వాడు వ్యాపారం చేస్తాడు, వాడు ఉద్యోగం చేస్తాడు, వాడు ఉద్యోగం రావాలి, ప్రమోషన్ కావాలి, ఉన్న ఊళ్ళో కావాలి, ఇంటి పక్కన కావాలి. ఇద్దరు వ్యాపారస్తులు స్వామి డివోటీసు, గ్రేట్ డివోటీస్, ఇద్దరు స్వామికి కావలసిన వారే. ఇద్దరు ఒకే వ్యాపారానికి ఒక టెండర్ వేశారు కర్మకాండలో, చూడండి. మరి స్వామి ఎవరిని అనుగ్రహించాలి అని, ఇద్దరు తన భక్తులే కదా, అంటే స్వామిని ఎగ్జామిన్ చేయటం మనకు అలవాటైపోయింది. అంతేకాదు కొన్ని కోటానుకోట్ల మంది భక్తులు స్వామికి అర్ధరాత్రి అపరాత్రి ఓ సందర్భం లేదు, ఎప్పుడు మనకి బాధ కలిగితే వాడు కాలింగ్ బెల్ నొక్కుతున్నాడు. మరి విచిత్రం ఏమంటే, పరమాత్మ సాయి ఇన్ని కోట్ల కాలింగ్ బెల్స్ కి ఏకకాలంలో ఒకే క్షణంలో అన్నింటికీ సమాధానం ఇస్తున్నారు. అది పరమాత్మ తత్వం. ఎందుకని, కర్మ పరమాత్మ గనక సుకౌశలంతో చేస్తారు. కర్మ సుకౌశలం, పర్ఫెక్ట్ స్కిల్ఫుల్నెస్ అంటాం, దాంతో చేస్తారు. అలాగే మనకి రాత్రి 12 గంటలకు ఎవరన్నా ఓ కాలింగ్ బెల్ నొక్కారు, పక్కవాడే మనతో ఉన్నవాడే, హాస్పిటల్కి తీసుకెళ్లాలి, మీరు మీ కారు కాస్త తెస్తారా, ఎప్పుడూ తెచ్చేవాడినే కానీ వీళ్ళు తేలేను అంటాడు. వాడికి అవసరమైనప్పుడు మనం వీ నెవర్ రైజ్ టు ది అకేషన్. పరమాత్మ కూడా ఎప్పుడన్నా రోజు కాలింగ్ బెల్ కొడతాడులే తర్వాత చూద్దామంటే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం. నేను నమ్ముకున్న సాయి నాకు వెంటనే చేశారంటాం. మరి నిన్ను నమ్ముకుని వచ్చిన వాడి సంగతి నువ్వేం చేస్తున్నావు? ఇది కర్మయోగం. మా స్వామి చేశారు చేశారు ఒక ఎత్తు, మనం అడిగినా అడగకపోయినా ఏం చేస్తారు? భక్తుడు అయిన వాడికి చేస్తారు, కానివాడికి చేస్తారు. అది సర్వసమ్మతమైనటువంటి సర్వాంగీణమైనటువంటి కరుణా సముద్రం. ఇది మనం కూడా కర్మయోగంలో స్వామి ఎట్లా ఈ ప్రపంచానికి తన చర్యల ద్వారా, అనుగ్రహం ద్వారా, అనుభూతి ద్వారా, ఒక విభూతి స్థితి ద్వారా ఇంత దివ్యమైనటువంటి ఆనందాన్ని, ప్రేమని తన చర్యల ద్వారా పంచిపెట్టారో, మనం కూడా తెల్లవారి నిద్ర లేవగానే పడుకోబోయే వరకు జాగ్రత్త అవస్థలో సుమారు 16 గంటలు గడుపుతాం. 16 గంటలని కర్మయోగ భూమికలో గనక సంచారం చేయగలిగితే చాలా ఉత్తమోత్తమమైనటువంటి సాధనగా భావించాలి. అంతే తప్ప భారత భాగవత రామాయణాలు పుక్కిటబెట్టినా, సర్వశాస్త్రాల మీద అధికారం సంపాదించినా, సర్వోపనిషత్తులకి సమగ్ర రమణీయ వ్యాఖ్యానం చేసినా నీవు ముక్తుడివి కావు. ఎప్పుడు అంటే దానిని నువ్వు అనుష్ఠానం చేయాలి. ఇన్ఫర్మేషన్ టు ట్రాన్స్ఫర్మేషన్ స్వామి బోధించలే, మనం రాసుకున్నాం. స్వామి చెప్పింది ఏమంటే, ఇన్ఫర్మేషన్ టు ట్రాన్స్ఫర్మేషన్ మధ్యలో ఇంప్లిమెంటేషన్ ఉంది బంగారు, అది ఎలా మర్చిపోయినారు అని. కేవలం ఇన్ఫర్మేషన్ వల్ల ముక్తి పొందినవాడు లేడు, కేవలం ఇన్ఫర్మేషన్ వల్లనే ట్రాన్స్ఫర్మేషన్ చెందినవాడు లేడు. ఇంప్లిమెంటేషన్ గనక లేకపోతే దానిని అనుష్ఠాన వేదాంతం అన్నారు. దేనిని ప్రాక్టీస్ చేశామో దానివల్ల ఫెయిత్ పెరుగుతుంది. ఫెయిత్ ఎక్కడ ఉంటుందో ప్రాక్టీస్ యాక్సలరేట్ అవుతుంది, వేగవంతం అవుతుంది, ఆవేగవంతం అవుతుంది. కర్మలన్నీ కూడా పరమేశ్వరాధీనమై ఉంటాయి. మన మనస్సు అణగి ఉంటుంది. మనస్సు అణగి ఉండటం అంటే శాంతి పొందింది. శాంతి ఉన్నది అంటే హాయి ఉన్నది, హాయి ఉన్నది అంటే సుఖం ఉన్నది, సుఖం ఉన్నదంటే సంతోషం ఉన్నది, సంతోషం ఉన్న చోట ఆనందం ఉన్నది. ఎక్కడ ఆనందం ఉన్నదో అక్కడ ప్రేమ ఉన్నది, ఎక్కడ ఆనందం ఉన్నదో అక్కడ సాయి ఉన్నారన్న భావనతో ఈ కర్మయోగాన్ని మన కర్మల ద్వారా అనుష్ఠాన వేదాంత పూర్వకంగా కర్మయోగాన్ని పరిపూర్ణంగా అనుభవించే దిశగా భగవాన్ సత్యసాయి యొక్క దివ్య అనుగ్రహం మనందరిపై మహామృత వృష్టి వలె కురిపించుగాక. సాయిరాం.
ఇంతవరకు మీరు స్వామివారి చిరకాల భక్తులైనటువంటి శ్రీ విఎస్ఆర్ మూర్తి గారిచే కర్మయోగంపై ప్రసంగాన్ని విన్నారు. ఇప్పుడు మీరు స్వామి కళాశాల పూర్వ విద్యార్థి అయినటువంటి డాక్టర్ సిఎస్ శ్రీనివాస్ గారి అనుభవాలను వింటారు. శ్రీ సత్యసాయి కళాశాల పూర్వ విద్యార్థి అయినటువంటి డాక్టర్ సిఎస్ శ్రీనివాస్ గారు మణిపాల్ కళాశాల యందు తమ ఎంబీబీఎస్ మరియు ఎండీలను పూర్తి చేసిన పిమ్మట పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యందు కొద్ది కాలము తమ సేవలను అందించారు. ప్రస్తుతం వారు విశాఖపట్నంలో స్థిరపడి అక్కడి సాయి యువత చేపడుతున్నటువంటి సేవా కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే డాక్టర్ సిఎస్ శ్రీనివాస్ గారి అనుభవాలను మనం ఇప్పుడు విందామా?
సాయి భక్తకోటికి సాయి ప్రేమవాణి స్టూడియో ద్వారా నమస్సుమాంజుళ్ళు. ఈరోజు మన స్టూడియోలో విశాఖపట్నంలోని డాక్టర్ సిఎస్ శ్రీనివాస్ గారు వచ్చి ఉన్నారండి. డాక్టర్ సిఎస్ శ్రీనివాస్ గారు ప్రఖ్యాతి కాంచిన డాక్టర్ మంగమ్మ గారి పుత్రుడు. విశాఖపట్నంలో డాక్టర్ మంగమ్మ గారి హాస్పిటల్ తెలియని వారు ఉండకపోవచ్చు. అదేవిధంగా సాయి భక్తుల్లో విశాఖపట్నంలో డాక్టర్ శ్రీనివాస్ గారు కూడా తెలియని వారు ఉండరు. డాక్టర్ శ్రీనివాస్ గారు, మీరు మా స్టూడియోకి రావడం మా మహద్భాగ్యం అండి. మీకు స్వాగతం.
సాయిరామండి.
సాయిరామండి. మొట్టమొదట భక్తులందరికీ కూడా మీరు ఏ విధంగా స్వామికి ఇంట్రడ్యూస్ అవ్వబడ్డారు, ఏ విధంగా మీ పేరెంట్స్ స్వామి దగ్గరికి వచ్చారు, ఇటువంటి విషయాలు కొన్ని మాకు చెప్తారా?
నేను చాలా చిన్న పిల్లవాడినండి. ఈ విషయాలు కొన్ని మా పేరెంట్స్ చెప్పడం వల్ల నాకు తెలిసింది. అది 1969 అయి ఉండాలి. ఆ టైంలో మా అమ్మగారు స్త్రీ వైద్య నిపుణులు, గైనకాలజిస్ట్. ఆవిడ ఒక పేషెంట్ అడ్మిట్ చేశారు. పేషెంటు గర్భంలోనే బిడ్డ పోయింది, అబార్షన్ అయింది. ఆ తర్వాత ఆమె బ్లడ్ ప్రెషర్ బాగా డౌన్ అయిపోయింది. కొంతసేపట్లో విపరీతమైన బ్లీడింగ్ జరిగి పేషెంట్ షాక్ లోకి వెళ్లింది. మా అమ్మగారు వెంటనే ఆమె భర్తను పిలిచి వెంటనే ఈమెను పెద్ద ఆసుపత్రికి షిఫ్ట్ చేయండి, లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరునుంటే వెంటనే కబురు పెట్టండి అని చెప్పారు. అది విన్న భర్త, డాక్టర్ గారు ఒకసారి మీ ఫోన్ నేను వాడుకోవాలి, అర్జెంటుగా టెలిగ్రామ్ పుట్టపర్తి సత్యసాయిబాబా గారికి ఇవ్వాలి అన్నారు. ఇదేం విచిత్రం అని మా అమ్మగారు ఆశ్చర్యపోయి, ఆమె షాక్ లో ఇక్కడుంటే సత్యసాయిబాబా గారు ఏం చేస్తారండి అని అడిగట. అప్పుడు ఆ భర్త, లేదండి, మాకు భగవంతుడు అన్నీ కూడా సాయిబాబా గారే, ఆయన టెలిగ్రామ్ ఇస్తే ఈమె బాగుపడుతుంది, అది నాకు నమ్మకం ఉందని చెప్పి మా టెలిఫోన్ ద్వారా టెలిగ్రామ్ ఇచ్చాడని. టెలిగ్రామ్ ఇచ్చిన 10 నిమిషాలకి అంతవరకు కళ్లు తెరని పేషెంట్ కళ్లు తెరిచి మంచినీళ్ళు అడిగిందట. అది మొట్టమొదటిసారిగా మా అమ్మగారికి కొంత అది మహిమనాలో విచిత్రమనాలో లేకపోతే కోయిన్సిడెన్స్ అలా తెలియక చాలా అవకతవకగా చాలా ఆలోచనలు ఆమె మనసులో కలిగి పేషెంట్ ని ఇంకొంచెం స్వామి గురించి అడిగి తెలుసుకున్నారు.
మెడికల్ సైన్స్ ప్రకారం అది ఇంపాసిబుల్ అండి,
అంటే అంత తక్కువ టైంలో మళ్లీ ఆవిడ తేరుకోవడం అనేది, బ్లీడింగ్ ఒక పక్క బ్లీడింగ్ జరుగుతోంది, షాక్ లో కడిపోయిన మనిషి విత్ ఇన్ మినిట్స్ మళ్లీ తిరిగి నార్మల్ అయిపోవడం అన్నది కొంచెం అరుదుగా జరుగుతూ ఉంటుంది. అయితే ఆ తర్వాత పెద్ద ట్రీట్మెంట్ బ్లడ్ ఇవ్వకుండానే ఆమె చాలా క్విక్ రికవరీ వచ్చింది. మొట్టమొదటి జరిగినటువంటి ఆసుపత్రిలో జరిగినటువంటి ఈ యొక్క మహత్యాన్ని చూసి మా అమ్మగారు కొంచెం ఆశ్చర్యపడ్డారు. అయితే స్వామిని పూర్తిగా భగవంతుని యాక్సెప్ట్ చేయలేకపోయారు, ఎందుకంటే ఆవిడ సైంటిఫిక్ పర్సనల్ కాబట్టి ఇదేదో ఛాన్స్ గా పేషెంట్ రికవర్ అయింది అనేటువంటి ఆలోచనతో ఉండిపోయారు. కొద్దినాళ్ల తర్వాత మా తండ్రి గారు మొట్టమొదట స్వామి యొక్క దర్శనానికి వెళ్లారు. ఆయన వెళ్లి తిరిగి వచ్చి అక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణ, స్వామి యొక్క ప్రేమతత్వం ఇవన్నీ కూడా చాలా ఆకర్షించాయని మాకు వచ్చి చెప్పారు. ఇట్లాగా కొన్ని సంవత్సరాలు గడిచింది. 1973లో నాకప్పుడు 8వ సంవత్సరం. ఆ టైంలో ఏమైందంటే నాకు ప్రతిరోజు సాయంకాలం అయ్యేసరికి జ్వరం వస్తుండేది. చాలా మంది పిల్లల డాక్టర్లు నన్ను చూశారు, రకరకాలుగా క్యాన్సర్ అని కొందరు, టీబీ అని కొందరు, ఇలా రకరకాలుగా చెప్తూ వచ్చారు. కానీ ఏది నిర్ధారణ కాలేదు, ఏ డయాగ్నోసిస్ కాలేదు. మనిషిని క్షీణించిపోతూ ఉండేవాడిని, ఏమీ ఆకలి ఉండేది కాదు. ఆ పరిస్థితిలో నేను ఉండేవాడిని. అయితే అప్పుడు పీడియాట్రిక్ డాక్టర్ గారు విశాఖపట్నంలో కొప్పచ్చి కృష్ణమూర్తి గారు ఉండేవారు, చాలా ఫేమస్ డాక్టర్ గారు. ఆయన చూసి ఎందుకన్నా మంచిది టీబీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని స్ట్రెప్టోమైసిన్ ఇంజక్షన్ మొదలు పెట్టించారు. ఇది జరిగింది. ఇదే టైంలో మా 2వ సిస్టర్ ఏమో ఆమె ఇంటర్మీడియట్ కి అప్లికేషన్ పెట్టారు 10th అయిపోయిన తర్వాత. సో ఎవరో చెప్పారు అనంతపురం కాలేజీ అయితే అక్కడ సులభంగా సీట్ దొరుకుతుంది, అక్కడ అప్లై చేయండి. సో ఆమె అనంతపురంకి అప్లై చేయడానికని మా నాన్నగారితో బయలుదేరింది. ఆ టైంలోనే నేను కూడా చిన్నపిల్లవాడిని కదా, పక్క ఊరు ఏదో ఊరు వెళ్తున్నారనేసరికి అల్లరి పెట్టి నేను కూడా వాళ్లతో పాటు బయలుదేరాను. అయితే అనంతపురంలో మొట్టమొదటి దిగాం. అప్పటి రోజుల్లో డైరెక్ట్ గా పుట్టపర్తి ట్రైన్ లేవండి 73లో. సో అనంతపురంలో దిగి అక్కడ కూడా హోటల్లోనే ఒక డాక్టర్ గారిని పిలిచి ఇంజక్షన్ చేయించారు. ఇది అయిన తర్వాత అక్కడి నుంచి బస్సు తీసుకుని పుట్టపర్తి చేరాం. పుట్టపర్తి వెళ్లిన తర్వాత ఆ రోజు సాయంకాలం స్వామి భజనప్పుడు వచ్చారు. కానీ నేను మా నాన్నగారు ఒళ్ళో అని చిన్నపిల్లవాడిని కదా పడుకుని నిద్రపోతున్నాను. స్వామి పిలిచి పిల్లవాడు నిద్రపోతున్నాడు, డిస్టర్బ్ చేయొద్దని చూపించి రేపు మార్నింగ్ నేను చూస్తానని వెళ్ళిపోయట. ఆ మన్నాడు ఉదయం స్వామి అన్న ప్రకారం నన్ను, మా అక్కని, మా నాన్నగారిని, ముగ్గురిని ఇంటర్వ్యూకి పిలిచారు. లోపలికి వెళుతూనే స్వామి నా యొక్క మెడ భాగాన్ని తడివి, ఏమిటి వీడికి ఎందుకు స్టెప్టోమైసిన్ ఇంజక్షన్ ఇస్తున్నారు అన్నారు.
అది ఇస్తున్నట్టు కూడా స్వామికి చెప్పారు.
స్వామికి మేము మాట్లాడకుండా స్వామి మొట్టమొదటి అడిగారు, వీడికి స్టెప్టోమైసిన్ ఇంజక్షన్ ఎందుకు ఇస్తున్నారని. మా నాన్నగారు, స్వామి వీళ్ళ అమ్మ డాక్టరు, మిగతా డాక్టర్లందరూ కూడా స్టెప్టోమైసిన్ ఇంజక్షన్ ఇమ్మన్నారు, ఏవో టీబీ అని భయపడుతున్నారు. స్వామి నా యొక్క మెడ తడుముతూ, ఇదంతా ఎలర్జీ, టీబీ ఏమీ లేదు, అన్ని ఆపేయండి, నేను ప్రసాదం ఇస్తాను, అంతా బాగుంటుందని చెప్పి సృష్టించి విభూతి తీసి నా నోట్లో వేశారు. అది మొదలు ఈ రోజు వరకు మళ్లీ అటువంటి సింప్టమ్స్ ఏమీ నాకు కనబడలేదు. సో అది మొట్టమొదటి జరిగినటువంటి మెరకలు.
మీరు డాక్టర్ శ్రీనివాస్ గారు అప్పుడు మీరు ఇంటికి వచ్చేసిన తర్వాత మరి మెడిసిన్స్ అన్ని మానేసి విభూతి ఒకటి
తీసుకుంటే, అదే క్షణంలో మేము ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయట పడగానే ఆ ఎదుర్కొంటే హోటల్స్ ఉండేవి, అక్కడికి వెళ్లి ఒక ప్లేట్ మీల్ తిని ఇంకొక ప్లేట్ అడిగాను. మా అక్క ఆశ్చర్యపోయి, వీడికి ఏమైనా దెయ్యం పట్టిందా, ఎలా తింటున్నాడన్న.
అంతకుముందు అది కూడా ఏమి తినలేకపోయేవారు,
అసలు తినలేకపోయేవాడిని. అంతేకాకుండా మా అక్క స్వామిని అడిగిందనమాట, స్వామి నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, నాకు సీట్ వస్తుందా అని. స్వామి చెప్పారు, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ వస్తుంది సీటు, పెద్ద డాక్టర్ అవుతావు బంగారు. ఇప్పుడు ఆమె గైనకాలజిస్ట్ అయి ఉంది అక్కడ. సో అది మొట్టమొదట స్వామితో కలిగినట్టు అనుబంధం, ఎప్పటికీ మర్చిపోలేం. ఇంకొక చిన్నది విషయం ఏంటంటే, నేను ఒక ఫోటోగ్రాఫ్ ఇచ్చాను స్వామికి సైన్ చేయమని. స్వామి సైన్ చేసి ఒక్క ఫోటో చాలు బంగారు అన్నారు. ఆ రోజు యాక్చువల్ గా మా అక్క ఒక ఫోటో తీసుకొచ్చింది, నేను ఒక ఫోటో తీసుకువెళ్ళాను. కానీ మా అక్క స్వామికి చూపించలేదు, కానీ స్వామి ఒక్క ఫోటో చాలని నేను తీసుకువెళ్ళిన ఫోటో మీద సైన్ చేసి మమ్మల్ని బ్లెస్ చేసి స్వామి బయటకు పంపించారు. సో అది మొట్టమొదటిసారిగా స్వామితో మాకు అనుబంధం కలిగింది. మా అమ్మగారికి కూడా కొంత నమ్మకం కలిగింది. మా పేరెంట్స్ ఫాదర్ మదర్ ఇద్దరు కూడా స్వామిని అప్పటి నుంచి బిలీవ్ చేయడం మొదలు పెట్టారు. ఇది అయిన తర్వాత సత్యసాయి సేవా సమితిలో మా నాన్నగారు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవారు. ఆ రోజుల్లోని ఆంధ్ర యాజిటేషన్ వచ్చింది. ఆంధ్ర యాజిటేషన్ వచ్చినప్పుడు పెద్దాసుపత్రి, గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని కూడా స్ట్రైక్ వల్ల మూతబడింది. సో ప్రసవ సమయంలో ఆడవారు బాధపడుతున్నారని ఒక బిల్డింగ్ లో, జగదాంబ జంక్షన్ ఉంది విశాఖపట్నంలో, అక్కడ లేపాక్షి అనేటువంటి ఒక బిల్డింగ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరం కొత్తగా తయారైంది, ఇంకా మొదలు పెట్టలేదు. సో పర్మిషన్, కలెక్టర్ పర్మిషన్ ఫ్రీ డెలివరీస్ కోసం గైనిక్ క్యాంప్ ఒకటి రన్ చేస్తూ ఉండేవారు. అయితే స్వామి దగ్గరికి వెళ్ళి వచ్చాం కాబట్టి ఒక ఫోటోగ్రాఫ్ తీసుకొచ్చి ఆ ఫోటోగ్రాఫ్ కూడా ఆ వార్డ్ లో పెట్టడం జరిగింది. ఒకరోజు రాత్రి ఈ ప్రసవ వేదంతో ఒక ఆవిడ అడ్మిట్ అయింది. ఒక నర్స్ ఉండేవారు, ఆ నర్స్ చూసుకునేది ఏమైనా అవసరమైతే ఫోన్ చేస్తూ ఉండేవాడు. పక్కనే మా హాస్పత్రి కాబట్టి మా అమ్మగారు వెళుతూ ఉండేవారు. ఆ రోజు రాత్రి ఆవిడ చాలా టైర్డ్ అయిపోయి నిద్రపోయారు. ఆ నర్స్ కూడా పడుకుంది, నర్స్ కూడా పిలవలేదు. మన్నాడు ఉదయం ఆవిడ రౌండ్స్ కు వెళ్లి చూడగా చక్క ప్రసవించి పిల్ల పక్కన పడుకోబెట్టిందనమాట. అయితే మా అమ్మగారు అడిగారు ఆవిడ, ఏమిటమ్మా నువ్వు ఎందుకు నన్ను పిలవలేదు నేను అని నర్స్ని అడిగితే, మేడం నేను చూడలేదు, ఇప్పుడే డెలివరీ అయిపోయి ఉందని ఇప్పుడే చూశానంది నర్స్. అప్పుడు ఆ పేషెంట్ అడిగారు, ఎవరిడమ్మా నీకు డెలివరీ చేశారంటే, ఆవిడకి, ఆవిడ ఒక ముస్లిం లేడీ, ఆవిడకి ఆవిడ ఏం చెప్పిందంటే స్వామి ఫోటో చూసి ఆ జుట్ట చూసి ఇదిగోండి ఈ ఫోటోలో ఉంది కదా ఈ నర్స్ అమ్మే వచ్చి నాకు డెలివరీ చేసిందండి. నిర్ఘాంతిపోయాను, ఏమిటి స్వామి రావడం, ఏమిటి డెలివరీ చేయడం, ఏమిటి ఏమిటైందో అర్థం అవ్వలేదు మాకు. కానీ అదొక ఇన్సిడెంట్ జరిగింది ఆ రోజుల్లో.
అంటే స్వామి ఆ రోజుల్లోనే విశ్వాసం కలిగించడానికి, అదేవిధంగా తన భక్తులకి నిరూపించడానికి తనే నర్సులాగా వచ్చి డెలివరీ చేసి వెళ్లారనమాట.
అదే అయి ఉండాలండి, లేకపోతే ఆ ముస్లిం పేషెంట్ ఇలాంటి అనుభవం చెప్పడం అనేటువంటిది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సో అక్కడి నుంచి భగవంతుడిని నమ్మడం మొదలు పెట్టాము. నా ఆరోగ్యం కూడా చాలా కుదిరిపడంతో మా పేరెంట్స్ ఇద్దరు కూడా స్వామి మీద అచంచలమైన భక్తి విశ్వాసాలు పెట్టుకుని స్వామి దేవుడని నమ్మడం మొదలు పెట్టారు. ఆ టైం 1977 ఒకసారి సమ్మర్ కోర్సు జరుగుతూ ఉండేది బెంగళూరులో. నేనప్పుడు 7వ తరగతి చదువుతుండేవాడిని. సో అక్కడికి డాక్టర్ జయలక్ష్మి అని మా అమ్మగారికి అసిస్టెంట్ గా తను ఉండి వర్క్ చేసేవారు. ఆవిడ అబ్జర్వర్ గా అక్కడ ఇన్విటేషన్ వస్తే ఆవిడ బెంగళూరు వెళ్తున్నారు. సో ఆవిడతో మా అమ్మగారు నన్ను కూడా పంపించారు సెలవులని. ఆ టైంలో నేను బెంగళూరులో ఉండేవాడిని, బయట వైట్ ఫీల్డ్ బయట ఉండి స్వామి దర్శనం రోజు చేసుకుంటూ ఉండేవాడు. అయితే ఒకసారి వైజాగ్ నుంచి ఎవరో వస్తున్నారని జీడిపప్పు, వేయించిన జీడిపప్పు ఒక ప్యాకెట్ తో స్వామి బెంగళూరుకి పంపించారు. అయితే అది తీయగానే నాకేం గుర్తొచ్చిందంటే, ఎప్పుడో పెద్ద బొట్టమ్మ చెప్పడం విన్నాను, ఆవిడ అనేవారు స్వామికి వేయించిన జీడిపప్పు అనే వేరుశెన పప్పు కానీ చాలా ఇష్టం అని. ఇది ఎలా అయినా స్వామికి ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన కలిగింది. కానీ నాలోనే వెంటనే ఒక భయం కూడా కలిగింది. ఏమిటంటే స్వామికి ఇంతమంది జనంలో నేను ఎలా ఇస్తాను అని బాధపడుతూ నిద్రపోయాను. అయితే కల్లో స్వామి కనబడ్డారు. కనబడి నవ్వుతూ, అడగందే అమ్మైనా పెట్టదు కదా బంగారు, నువ్వు అడుగు ఇవ్వకపోతే విన్నగాని ఇది ఈ డ్రీమ్ ఎప్పుడైతే వచ్చిందో మన్నాడు ఉదయం చాలా హుషారుగా లేచి ఒక ప్లేట్ ఏం లేవు నా దగ్గర, పక్కింటి వారిని ఎవరినో అక్కడ ఒక ప్లేట్ అడిగి ఈ జీడిపప్పు తీసుకుని వైట్ ఫీల్డ్ వెళ్ళాను. కానీ స్వామి అప్పుడే బయలుదేరి ఇన్స్టిట్యూట్ కి వెళ్ళిపోయారు, ఆడిటోరియం కి. సో ఆడిటోరియం లోకి నేను చిన్న పిల్లవాడిని, నన్ను లోపలికి పంపించలేదు. సో ఆ చుట్టూ ఉన్నటువంటి కంచెలన్నీ దాటుకుని, ముళ్ల కంచెలన్నీ దాటుకుని ఆడిటోరియం దిగుతున్నప్పుడు స్వామి కారు దగ్గరికి వెళితే ఏమన్నా తీసుకుంటారేమో అని ఆతృతో పరిగెట్టుకు వెళ్లాను. కానీ నేను ఆ గేట్ దగ్గర చేరేసరికి అక్కడి నుంచి కూడా స్వామి బయలుదేరి వెళ్ళిపోయారు. అప్పుడు చాలా నిరాశ నిస్పృహ నాలో వచ్చింది, చాలా బాధపడ్డాను. కానీ స్వామి తిరిగి బృందావనంకి వెళ్లకుండా కణమంగళం వైపు, అంటే ఇంకొక వైపు షికారుగా వెళ్లారు కారులో ఆ రోజు. సో నాకు చాలా సంతోషం వేసి పరిగెట్టుకుంటూ వెళ్లి ఒక బ్రిడ్జ్ ఉంటుంది అక్కడ, ఆ బ్రిడ్జ్ దగ్గర కారు స్లో అవుతుందని ఎప్పుడో విన్నాను, అందుకని ఆ బ్రిడ్జ్ దగ్గర నిలబడ్డాను. ఈ కష్టాన్నంతా చూసి స్వామి మనసు కరిగి స్వామి కారులో వెనక్కి వస్తూ ఆ కారుని నా దగ్గర ఆపారు. ఆపి నన్ను ప్రశ్నించడం మొదలు పెట్టారు, నీ పేరేమిటి బంగారు, నీవు ఏ ఊరు నుంచి వచ్చావు అని ఇలా ప్రశ్నించి, ఆ నేను ఇచ్చినటువంటి జీడిపప్పు, 2 జీడిపప్పులు తిన్నారు. తినిన తర్వాత చాలా ఆనందం వేసింది, నేనే మాట్లాడకపోయాను. ఎందుకంటే భగవంతుడు వచ్చి ఆగి మనం ఇచ్చే చిన్న వస్తువుని నోట్లో వేసుకున్నా అంటే చాలా తన్మయత్వంలో ఉండిపోయాను నేను.
డాక్టర్, ఇది జరిగినప్పుడు మీ వయసు ఎంత?
నాకప్పుడు, నేను 7వ తరగతి చదువుతున్నాను.
7వ తరగతి అంటే గట్టిగా 12 ఏళ్ళు
ఉంటాయి. ఇది జరిగిన తర్వాత స్వామి కారు మళ్లీ కొంచెం ముందుకు వెళ్ళింది, మళ్లీ కారు ఆపారు. కారు ఆపి వెనక్కి తిరిగి, నువ్వే క్లాస్ చదువుతున్నావు అన్నాను. స్వామి నేను 7వ తరగతి అన్నాను. అయ్యో అంతేనా అన్నారు స్వామి. అని అప్పుడు నేను అన్నాను, స్వామి ఈ జీడిపప్పు అంతా మీకోసమే తీసుకొచ్చాను స్వామి. అంటే తిన్నాను కదా బంగారు అన్నారు. అలా కాదు స్వామి, ఇదంతా మీరే తీసుకోవాలన్నాను. ఎంతో ప్రేమగా ఆ మొత్తం ప్యాకెట్ తీసుకుని ఒళ్ళో పెట్టుకుని, సరేనా అని రాధాకృష్ణ గారు డ్రైవ్ చేస్తున్నారు. అప్పుడు ఆ రాధా పోనీ అన్నారు. అంటూ ఆ కారులో ఆనందంగా వెళ్లిపోయారు. అది నాకు ఒక స్టిమ్యులేషన్ గా జరిగింది. స్వామి అంతేనా అన్నారంటే తొందరగా 10వ క్లాస్ అయిపోవాలి అనేటువంటి తాపత్రయం పట్టుకుంది. సో 7వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ప్రతిరోజు స్వామికి ఒకటే ప్రేయర్, నీ కాలేజీలో రావడానికి ఎంత పర్సెంటేజ్ కావాలి అది ఇవ్వు నాయన, నేను నీ కాలేజీలోకి రావాలని తప్పని ఉండేది. ఇంకా కొద్ది రోజులు ముందుకు వెళ్లాయి. మా అమ్మగారు నాన్నగారు కూడా స్వామిని అడుగుదాం, ఏం చేయాలి నెక్స్ట్, ఎందులో జాయిన్ చేయాలని అడుగుదాం అని చెప్పి వారిద్దరు వచ్చారు. అనుకోకుండా ఆవిడ ప్రశాంతిలో ఉండగానే మా అమ్మగారు జారిపడి ఆమె కుడిచేయి ఫ్రాక్చర్ అయింది. ఆమె గైనకాలజిస్ట్, కుడిచేయి ఫ్రాక్చర్ అంటే చాలా, ఆమె కుడిచేయితో చాలా పని ఉంటుంది, ఇంపార్టెంట్. ఫ్రాక్చర్ అయిన తర్వాత చాలా బాధపడుతూ ఆ రోజు మార్నింగ్ స్వామికి ఒక ఉత్తరం ఇచ్చాను. అప్పుడు స్వామి దయామయుడు కదండి, చాలా కరుణామయుడు. ఆయన వెంటనే ఇంటర్వ్యూకి పిలిచారు, మా అమ్మగారు నాన్నగారు నన్ను ముగ్గురిని పిలిచారు. పిలిచి స్వామి చెప్పారు, వీడిని మెడిసిన్ చేయించండి అని చెప్పి. అంటే నేను స్వామి రెండు పాదాలు పట్టుకుని ఆ రోజు ఏడ్చాను, స్వామి నన్ను పంపించొద్దు స్వామి, నేను ఇక్కడే మీ దగ్గరే ఉండిపోతాను, నన్ను దూరంగా పంపొద్దు అని. అప్పుడు స్వామి ఒక తల్లి బిడ్డని ఎంతలా తీసుకుంటుందో అట్లా చాలా ప్రేమగా చెప్పారనమాట. అది కాదు బంగారు, నువ్వు డాక్టర్ అయి రావాలి, నువ్వు తిరిగి వచ్చాక నువ్వు ఇక్కడ హాస్పిటల్లో వర్క్ చేద్దు గాని, నీకు నేను ఇక్కడ జాబ్ ఇస్తాను, అప్పుడు నువ్వు వర్క్ చేద్దు గాని అని.
అప్పట్లో పుట్టపర్తిలో హాస్పిటల్లో ఉండేది,
అప్పట్లో 82 అది, 82లో జనరల్ హాస్పిటల్ తప్ప కొండ మీద చిన్న జనరల్ హాస్పిటల్ ఉండేది. నేనేమనుకున్నానంటే ఆ టైంలో, అంటే మనం మానవులం కదండి, మనకి అంత ఆలోచన దూరదృష్టి ఉండదు. నేనే విధంగా అనుకున్నానంటే స్వామి నన్ను దూరంగా పంపేయడానికే ఇలా అంటున్నారు, అంతేగాని ఈ చిన్న హాస్పిటల్ ఇక్కడ ఉన్న డాక్టర్లకే ఏం పని లేదు, నేను చదివి మళ్లీ వచ్చే వరకు ఈ హాస్పిటల్ అసలు ఉంటుందా అనేటువంటి ఆలోచన నాలో వచ్చాయారు. అప్పుడు స్వామి అన్నాను, స్వామి నన్ను ఇలా పంపేయద్దు, స్వామి నన్ను మీ దగ్గరే ఉంచుకోండి అని. అంటే స్వామి చెప్పారు, లేదు బంగారు, నువ్వు డాక్టర్ అయి వస్తావు, నువ్వు డాక్టర్ అయి వచ్చాక నేను ఇక్కడ హాస్పిటల్లో నీకు మళ్లీ ఉద్యోగం ఇస్తాను, నువ్వు ఇక్కడ పనిచేద్దు గానే చెప్పారు. అది చెప్పిన తర్వాత ఇంకా నేను ఇంకేం మాట్లాడలేకపోయాను. అయితే ఒక విషయం చెప్పారు స్వామి, నువ్వు హాస్టల్కి వెళ్తావు కదా, నువ్వు బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు పుట్టపర్తిలాగా నీకు ఉండదు, అక్కడ రకరకాలైనటువంటి పిల్లలు ఉంటారు, వాళ్ళందరూ ఆ యువత రకరకాలుగా మారి ఉంటారు, కానీ నువ్వు వాళ్ళందరితో మంచిగా వాళ్లతోనూ ఒక్కడిలాగే మసులుతూ స్వామి యొక్క ప్రిన్సిపల్స్ అన్ని నీ హృదయంలో పెట్టుకుని డిసిప్లిన్డ్ గా ఉండాలి బంగారు అని చెప్పారు. అది చాలా మంచి గైడెన్స్ అండి నాకు. త్రూ అవుట్ మై ఎడ్యుకేషన్ స్వామి చెప్పిన ఒక మాట, ఒక వేదవాక్కు, అది ఎప్పటికీ అలా ఉండిపోయిందన్నమాట. నేను 95లో నా MD కంప్లీట్ చేశానండి. చేసిన వెంటనే స్వామి హాస్పిటల్లో ఇస్తాను, అప్పటికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా వచ్చేసింది. సో స్వామి అన్నారు కాబట్టి తప్పకుండా నాకు ఇస్తారనేటువంటి ధైర్యంతో నేను మా ఇంట్లో అందరికీ చెప్పి నేను వెళ్తున్నాను స్వామి దగ్గరికి, స్వామి ఇస్తే అక్కడే ఉండిపోతానని చెప్పి వచ్చేసాను. అయితే మా భార్య తర్వాత మా అమ్మగారు వాళ్ళు అంటున్నారు, ఏదో వీడు వెళ్తున్నాడు కానీ నిజంగా స్వామి వీడికి ఇస్తారా లేకపోతే వీడు అక్కడ ఉంటాడా అనేటువంటి ఆలోచనలు ఉన్నారు. కానీ నేను మటుకు దృఢంగా స్వామి కోసం అంటూ వెళ్లాను. ఒక 4 రోజులు స్వామి నాతో ఏం మాట్లాడలేదు. ఈ 4 రోజులు కూడా ప్రతిరోజు నేను స్వామిని ప్రార్థిస్తూ ఉండేవాడిని, స్వామి మీరు నన్ను తీసుకుంటా అన్నారు హాస్పిటల్లో, నేను మీకోసం తిరిగి వచ్చాను, నన్ను తిరిగి హాస్పిటల్లో తీసుకోవాలని ప్రార్థిస్తూ ఉండేవాడిని. అయితే ఒకరోజు చాలా చక్కటి ఒక దృశ్యం చూపించారు నాకు స్వామి. అదేమిటంటే ఆ కల్లో కళ అది, ఆ నిద్రలో ఉన్నప్పుడు కల్లో ఏమిటంటే స్వామి నాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరండా కారిడర్ చూపిస్తూ వెళ్ళు అని చెప్పారు. అంటే నేను ఒక చిన్న సూట్ కేసుతో ఆ కారిడర్ నడుచుకుంటూ లోపలికి వెళ్ళాను. సో అది చాలా హ్యాపీ అనిపించింది నాకు, డ్రీమ్ లో కనిపించింది కాబట్టి స్వామి తప్పకుండా చేస్తారేమో అనేటువంటి ఇంకొంచెం దృఢ నమ్మకం నాకు కలిగిందని. అయితే ఇంటర్వ్యూ పెట్టారు అనుకోకుండా, అప్పుడు అప్లికేషన్స్ కాల్ ఫర్ చేశారు, ఎవరో ఒక విద్యార్థి చెప్పడం వల్ల నేను కూడా అప్లికేషన్ పెట్టాను. అప్లికేషన్ లో 6 వచ్చారు. ఆ రోజు 6 కూడా ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత 6 ఇంటర్వ్యూ చేసినారు, ఎవరిని సెలెక్ట్ చేశారో స్వామికి వారు చూపిస్తే గానీ అనౌన్స్ చేయరు తిరిగి. సో ఇంకా నేను సస్పెన్స్ లోనే ఉన్నాను. కానీ తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే స్వామికి వాళ్ళు సెలెక్ట్ చేసిన లిస్ట్ లో నా పేరుందని. అది స్వామికి చూపించగానే స్వామి వెంటనే, వీడు మనవాడే, మన దగ్గరే చదివాడని స్వామే వాళ్లతో చెప్పారని, తర్వాత స్వామి చాలా వీడికి ఇవ్వండి అని కూడా స్వామి అప్రూవ్ చేశారు. ఆ తర్వాత మన్నాడు స్వామి వచ్చి డైరెక్టర్ని అడిగారు, వీడికి ఇచ్చావా లేదా అని. చాలా సంతోషం అనిపించింది. అప్పటి నుంచి అయితే ఆ రోజు చాలా వండర్ఫుల్ డిస్కషన్ జరిగింది. ఫస్ట్ టైం స్వామి ఇంగ్లీష్ లో మాట్లాడడని విన్నాను. ఎందుకంటే ఆ రోజు వరండాలో ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ బ్రదర్ క్రాక్సీ ఉన్నారు, తర్వాత శ్రీలంక నుంచి ఒక మినిస్టర్ వచ్చారు, ఆయన కూడా అక్కడ ఉన్నారు. చాలా మంది తెలుగు రాని వ్యక్తులందరూ అక్కడ వరండాలో ఉన్నారు. సో స్వామి ఇంగ్లీష్ లో మాట్లాడడం మొదలు పెట్టారు. నా దగ్గరకు వచ్చి, నువ్వు ఏ కాలేజీలో చదివావు బంగారు అన్నారు. అంటే స్వామి నేను మణిపాల్ లో చదివాను స్వామి అన్నారు. మణిపాల్ లో స్టూడెంట్స్ చాలా వ్యసనాలు తాగుడికి అలవాటు బానిసలై ఉంటారు కదా అన్నారు. కొంతమంది ఉన్నారు స్వామి అన్నారు. ఎప్పుడైనా నీకు ఏతూరైనా నీకు రుచి చూపించారా అని అడిగారు. అయ్యో లేదు స్వామి అన్నారు. స్వామి ఎంతో ఆనందించి వెంటనే అన్నారు, స్వామి స్టూడెంట్, డిసిప్లిన్ డిసిప్లిన్ అని. సెవెరల్ ఇయర్స్ బ్యాక్ హీ వాజ్ స్టడీయింగ్ హియర్, దెన్ హీ వెంట్ ఫర్ మెడిసిన్ అండ్ హిజ్ మదర్ ఈజ్ అ బిగ్ డాక్టర్ ఇన్ వైజాగ్. నౌ హీస్ కమ్ బ్యాక్ టు వర్క్ విత్ స్వామి అని ఇంగ్లీష్ లో స్వామి చెప్పారు అనమాట. వాళ్ళందరికీ అర్థమైనట్టు చాలా సంతోషం అని పాద నమస్కారం ఇచ్చి నాకు అక్కడ లోపల జాయిన్ అవడానికి పర్మిషన్ ఇచ్చారు. స్వామిని గాని మన మెడిసిన్ లో ఇన్వాల్వ్ చేసి స్వామి యొక్క అడ్వైస్ తీసుకుంటే మెడిసిన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనేవారు. అదేమిటా అని నేను ఎప్పుడు అలాంటి చవి చూడాలనే ఊళ్ళు ఊరుతూ ఉండేవాడిని. అలాంటి ఒకటి రెండు సంఘటనలు స్వామి నా యొక్క కోరిక మేర కల్పించారనమాట.
చాలా బాగుంది డాక్టర్ గారు. మీరు ఒక్కొక్క అంశం చెప్తూ ఉంటే ఎంతసేపు వినాలనిపిస్తోంది. అంటూ ఉంటారు డాక్టర్ ట్రీట్స్ అండ్ దెన్ డివైన్ డివినిటీ క్యూర్స్ అని అంటూ ఉంటారు. మీ డాక్టర్ గా, ఒక డాక్టర్ గా మీ ఎక్స్పీరియన్స్ లో దీన్ని చూశారా? అంటే మీరు ట్రీట్ చేస్తూ ఉంటే స్వామి ఏ విధంగా క్యూర్ చేశారు? జటిలమైన పేషెంట్స్ అటువంటి కేసెస్ ఏమైనా చూశారా? వాటి గురించి చెప్తారా?
చూశానండి. మూడు కేసెస్ చాలా అద్భుతమైనవి, సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేనివి కూడా. ఒకటి ఏమిటంటే, ఒక బృందావన్ కాలేజ్ నుంచి స్పోర్ట్స్ టైంలోని చాలా మంది పిల్లలు బెంగళూరు నుంచి వచ్చి పుట్టపర్తిలో చేస్తూ ఉంటారు. అందులో ఒక అబ్బాయి న్యూమోనియాతో బాధపడుతూ వచ్చాడనమాట. సో అబ్బాయి అడ్మిట్ చేశాం హాస్పిటల్లో. ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో లంగ్ ఇన్ఫెక్షన్, న్యూమోనియా అంటాం. సో లంగ్ ఇన్ఫెక్షన్ ఉండింది, యూరిన్ లో కూడా బ్లడ్ పోతుంది. అదొక కాంప్లికేషన్ ఆఫ్ న్యూమోనియా, గ్లోమెరులర్ నెఫ్రైటిస్ అంటాం. ఇటువంటి కాంప్లికేషన్ న్యూమోనియాతో అబ్బాయి అడ్మిట్ అయ్యాడు హాస్పిటల్లో. అయితే ఆ మన్నాడే, ఇంకా మేము ఇన్వెస్టిగేషన్స్ అవి క్యారీ అవుట్ చేస్తున్నాం, ఈలోపు మన్నాడే స్వామి హాస్పిటల్ రౌండ్స్ కు వచ్చారు. వచ్చి ఐసీయూలో ఉన్న అబ్బాయి దగ్గర రాగానే అబ్బాయి స్టూడెంట్ కాబట్టి మంచం దిగి స్వామి యొక్క పాదాలను ముట్టుకున్నాడు. అప్పుడు స్వామి అడిగారు, ఏమైంది అబ్బాయికి అని. నేను ఆ రోజు స్వామితో పాటు రౌండ్స్ ఫాలో అవుతున్నాను, చాలా ఆనందమైనటువంటి దినం ఆ రోజు. అప్పుడు నేను వెంటనే చెప్పాను, స్వామి ఈ అబ్బాయికి న్యూమోనియా వచ్చింది అని చెప్పాను. స్వామి ఒక్క నిమిషం అలా ఆలోచించి, స్టెప్టోమైసిన్ ఇవ్వండి తగ్గిపోతుంది అన్నారు. స్టెప్టోమైసిన్ ఇవ్వండి తగ్గిపోతుంది అన్నారు అని వెళ్ళిపోయారు. అయితే మా బాస్ ఉన్నారప్పుడు, ఆయన అడిగా అన్నారనమాట, స్వామి ఇలా చెప్పారు కానీ మనం ఎలా ఇవ్వాలి? మిగతా డాక్టర్లు చాలా మంది డివోటీస్ కాని వాళ్ళు కూడా సూపర్ స్పెషాలిటీలో వర్క్ చేస్తున్నారు, మరి ఈ స్టెప్టోమైసిన్ ఇస్తే మిగతా వాళ్ళు ఏమనుకుంటారో, ఇప్పుడు రోజుల్లో అంత స్టెప్టోమైసిన్ ఎక్కువగా మనం వాడటలేదు కదా అని అనుకున్నాను. అని నేను అన్నాను, డివైన్ ఆర్డర్ వచ్చింది కాబట్టి ఒక డోస్ ఇద్దాం, తర్వాత స్వామిని మళ్లీ అడుగుదాం. ఒక డోస్ ఇవ్వడం వల్ల దేర్ ఇస్ నో ప్రాబ్లం, ఎందుకంటే యాంటీబయాటిక్ కాబట్టి అది ఇద్దామని చెప్పి ఒక డోస్ యాజ్ ఆ కేస్ షీట్ లో కూడా నాకు బాగా గుర్తు రాశాను, యాజ్ అడ్వైజ్ యాజ్ పర్ డివైన్ ఆర్డర్స్ అని రాసి ఇంజెక్షన్ స్టెప్టోమైసిన్ ఒక 0.5 grams ఇచ్చేసాం.
ఇటువంటిది డాక్టర్ గారు బహుశా ఈ హాస్పిటల్
జరగదు. అయితే ఇంజెక్షన్ ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ ఒక ఇంజెక్షన్ ఇచ్చాను. అయితే ఇచ్చాం కానీ ఎన్నాళ్ళు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఏమిటి అతను టీబీ ఉందా, మరొకటి ఉందా, ఇలాంటి ఆలోచనలు చాలా నా మైండ్ లో తిరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఐ షుడ్ బి జస్టిఫైడ్ ఇన్ యూజింగ్ ఏ మెడిసిన్. అఫ్ కోర్స్ న్యూమోనియా కూడా స్టెప్టోమైసిన్ ఇచ్చిన రోజులు, పూర్వం రోజుల్లో ఇచ్చేవారు యాంటీబయాటిక్ థెరపీ ఎక్కువ లేనప్పుడు. ఇంకా చాలా సుపీరియర్ యాంటీబయాటిక్స్ వచ్చాయి కాబట్టి ఆ పాత మెడిసిన్స్ ఎక్కువగా మనం వాడటలేదు. కానీ భగవాన్ చెప్పిన తర్వాత అందులో ఏదో సత్యం ఉందని అనుకున్నాను. ఆ రోజు సాయంకాలం 4 గంటలైంది, స్వామి హాస్టల్ కి ఒక డాక్టర్ గారు ఉండేవారు కిషోర్ అని. ఆ డాక్టర్ గారు నేను పిలిచి ఒక మాట చెప్పాను, డాక్టర్ గారు మీకు స్వామితో మాట్లాడడానికి మీకు సన్నిహితం ఉంటుంది బికాస్ మీరు హాస్టల్ డాక్టర్ గారు కాబట్టి, మీరు అడగాలి స్వామిని ఈ స్టెప్టమైసిన్ ఎందుకు ఇమ్మంటున్నారు, ఈ అబ్బాయికి ఏమైనా టీబీ ఉందా, అయితే టీబీ డోస్ ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వాలి, ఎన్నాళ్ళు ఇవ్వాలి, ఇది మీరు కొంచెం స్వామిని అడగాలండి, లేకపోతే మేము మా బాస్ ని ధిక్కరించి నేను ఇవ్వలేను కదా ఇంజెక్షన్ అని చెప్పి చెప్పాను. ఇద్దరం మాట్లాడుకున్నాం, ఇద్దరం బయలుదేరాం, కలిసి బయలుదేరాం. ఇద్దరు వెళ్ళి స్వామి ఇంటర్వ్యూలో ఉన్నాం, ఇద్దరం ముందు డాక్టర్ని ముందు కూర్చొనిస్తారు కాబట్టి వరండాలో ఆయన ఒకవైపు నేను ఒకవైపు ఇద్దరం కూర్చున్నాం. స్వామి ఇంటర్వ్యూ అవుతూనే నవ్వుకుంటూ బయటకు వచ్చారు. నవ్వుకుంటూ బయటకు వచ్చి ఈ అబ్బాయి కిషోర్ గారి దగ్గర నిలబడ్డారు. నిలబడి చాలా చమత్కారంగా చాలా చక్కగా నవ్వుతూ ఏమని చెప్పారంటే, స్టెప్టోమైసిన్ టీబీ ఏమీ లేదు వాడికి, కానీ స్టెప్టోమైసిన్ యాంటీబయాటిక్ లా ఇవ్వండి అన్నారు. నా మొదటి డౌట్ తీరిపోయింది. రెండో చెప్పారు, స్టెప్టోమైసిన్ పెద్ద డోస్ ఇవ్వకూడదు, చాలా స్మాల్ డోస్ ఇవ్వాలి, 0.5 ఇవ్వండి, లేకపోతే హియరింగ్ ప్రాబ్లం వస్తుందని. యాక్చువల్ గా స్టెప్టోమైసిన్ హై డోసెస్ వాడితే ఆటోటాక్సిటీ అనేటువంటి సైంటిఫిక్ ప్రాబ్లం ఉంటుందన్నమాట. అంటే సైంటిఫిక్ గా మనకు తెలుసు ఆటోటాక్సిన్ అంటే ఇయర్ డామేజ్ వస్తుంది, ఇంటర్నల్ ఇయర్. సో స్వామి చెప్తున్నారు ఎక్కువ డోస్ ఇస్తే ఇయర్ పాడవుతుంది, 0.5 మిలిగ్రామ్, 5 రోజులు ఇవ్వండి పూర్తిగా క్లియర్ అయిపోతుంది అని అక్కడతో ఆ శాసనం పూర్తి చేశారు. సో నా డౌట్స్ అన్ని తీరిపోయి, స్వామి చెప్పిన ప్రకారమే 5 రోజులు సెప్టమైసిన్ ఇచ్చాం. 5 రోజుల తర్వాత మా ఇన్క్విజిటివ్ నేచర్ వల్ల 6 రోజు ఎక్స్రే తీసాం. మీరు చెప్తే నమ్మరు, ఆ ఎక్స్రే ఈ ఎక్స్రే ఒకటా కాదా, టోటల్ గా క్లియర్ అయిపోయింది. నార్మల్ గా నిమోనియా రిజాల్వ్ అయిన తర్వాత ఎక్స్రేలో రిజల్యూషన్ రావాలి అంటే ఎక్స్రే నార్మలైజ్ అవ్వాలంటే కొన్ని వారాలు తప్పకుండా పడుతుంది. 5 రోజుల్లో నిమోనియా పూర్తిగా మాయమై వేరే ఎక్స్రే కింద మారిపోవడం అనేటువంటి దట్ ఇస్ ఎ మిరకల్. సైంటిఫిక్ గా వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్, ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్, బట్ ఇట్ హాస్ హ్యాపెండ్ ఇన్ సచ్ సాయి హాస్పిటల్ అండ్ దిస్ ఇస్ ఐఎమ్ విట్నెస్ టు వాట్ హాస్ హ్యాపెండ్ టు భగవాన్స్ మిరకల్.
అద్భుతం అండి. డాక్టర్ గారు, మనం ఎన్నో విన్నాం ఎక్స్పీరియన్సెస్ డివోటీస్, స్వామి క్యాన్సర్ క్యాన్సిల్ అంటే క్యాన్సర్ క్యాన్సిల్ ఆ విధంగా చేసినవి, తన విభూతి ఇచ్చి క్యూర్ చేసినవి ఎన్నో ఉండగా కూడా ఈ విధంగా డాక్టర్ల చేత వాళ్ల మెడిసినే వాడించి ఏ డోసేజ్లో ఇవ్వాలనేది కూడా చెప్పి అది తగ్గించడం అనేది, ఇదంతా కూడా డాక్టర్స్ లో కూడా ఒక విశ్వాసం పుట్టించడానికి అన్నట్టు అనిపిస్తుంది.
మీరు ఏ ఆర్గన్ తీసుకోండి, భగవాన్ ఇన్వాల్వ్ అయ్యి భగవాన్ చెప్పింది మెడికల్ గా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ క్యాన్సర్ క్యాన్సిల్ అనేటువంటిది నేను ఒక చిన్న విషయం చెప్తాను. మా ఇంట్లో జరిగింది, నేను ఇంకా అక్కడ వర్క్ చేస్తున్నాను 90 ఏళ్ళు. అయితే మా మదరు డాక్టర్ మంగమ్మ గారికి ఆవిడకి సడన్ గా ఒక రోజు బాత్రూమ్ లో పడి విపరీతమైన వెన్నువు నొప్పి వచ్చిందనమాట. అయితే సిటీ స్కాన్ అంతా అప్పుడు చేశారు, కానీ అక్కడక్కడ ఫ్రాక్చర్ గాని ఏం లేదు, కానీ ఆవిడ లేచి నిలబడలేకపోయారు. ఒక సంవత్సరం పాటు ఆవిడ బెడ్ మీదే ఉన్నాను. అయితే ఒకసారి అది పడిన వెంటనే స్వామికి నేను ఇన్ఫార్మ్ చేశాను, స్వామి బృందావనంలో ఉన్నారు. అప్పుడు స్వామి అన్నారు, చిన్న ఫ్రాక్చరే కదా, బాగుంటుందిలే అన్నారు. కానీ ఫ్రాక్చర్ ఎవరు కనబడలేదు. పెద్ద పెద్ద ఆర్థోపెడిషన్స్ అంతా వైజాగ్ లో, విశాఖపట్నంలో ఉన్న పెద్ద ఆర్థోపెడిషన్ అందరూ వచ్చి చూశారు, ధర్మారావు గారు, కైలాసరావు గారు అందరూ చూశారు, కానీ ఆ ఫ్రాక్చర్ సిటీ స్కాన్ లో కనబడలేదు. సంవత్సరం ఆవిడ కర్మ తీరే వరకు సంవత్సరం కూడా బెడ్ మీదే ఆవిడ చాలా ఇబ్బంది పడి అన్ని బెడ్ మీదే అయ్యవన్నమాట. చాలా డిప్రెస్ అయ్యేవారు, ఎందుకంటే ఆవిడ ఎవరితో చేయించుకుని ఎరగరు. అయితే సంవత్సరం అయిన తర్వాత ఎంఆర్ఐ స్కాన్ కొత్తగా వైజాగ్ వచ్చింది, అప్పుడు ఎంఆర్ఐ స్కాన్ తీశారు. ఆ ఎంఆర్ఐ స్కాన్ లో ఫ్రాక్చర్ అయ్యి ఒక వర్టిబ్రా ఇంకో వర్టిబ్రా నొక్కుంటూ కనబడింది. అంటే స్వామి 1 ఇయర్ క్రితమే చెప్పారు ఫ్రాక్చర్ ని, కానీ మాకు తెలియలేదు. అంతేకాకుండా ఆ ఎంఆర్ఐ స్కాన్ లో ఒక పెద్ద ట్యూమర్ లాగా ఒక మాస్ ఒకటి ఆ వర్టిబ్రాని విరగొట్టిన వర్టిబ్రా పడిపోవడం వల్ల కాదు, ఆ యొక్క మాస్ వల్ల ఆ వర్టిబ్రా విరిగిపోయినట్టుగా ఆ ఎంఆర్ఐ లో కనబడుతుంది. అయితే ఇక్కడ డాక్టర్ విష్ణు ప్రసాద్ గారిని వైజాగ్ లో న్యూరాలజిస్ట్ ప్లస్ ఆర్థోపెడిషన్ ఆయన చూశారు. ఆయన ఫ్రెండ్ మెడ్రాస్ లో ప్రశాంత్ ఆయన దగ్గరికి ఈ యొక్క ఎక్స్రేస్ కూడా పంపించారు. తర్వాత మన పుట్టపర్తిలో కూడా డాక్టర్ నియోగి అని ఆర్థోపెడిక్ డాక్టర్ గారు ఉన్నారు, ఆయనకు కూడా ఈ ఎంఆర్ఐ స్కాన్స్ చూపించాం. వాళ్ళందరూ ఒపీనియన్ ఏమిటంటే ఒక పెద్ద ట్యూమర్ ఏదో అక్కడ ఉంది, అది టీబీ అన్న అవ్వాలి లేదా క్యాన్సర్ అన్న అవ్వాలి, దానివల్లే ఈ యొక్క వర్టిబ్రా ఫ్రాక్చర్ అయి స్పైనల్ కార్డ్ మీద నొక్కుతుంది కాబట్టి ఆవిడ లేచి నిలబడలేకపోతున్నారని ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే అది ఆపరేట్ చేయాలని చెప్పారు. అయితే ఆ వయసులో ఆమెకు అప్పుడు ఆమెకు ఆల్మోస్ట్ 70 ఏళ్లు, ఎలా ఆపరేట్ చేయాలా లేదా అని చాలా భయపడ్డాం అన్నమాట. స్వామి దగ్గరికి వెళ్లాను, వరండాలో కూర్చున్నాను. స్వామి చాలా అపారమైన ప్రేమతో దగ్గరకు వచ్చారు. కాగానే స్వామి అమ్మకి ఆపరేషన్ అంటున్నారన్నాను. స్వామి ఒక్క నిమిషం ఆలోచించి చెయ్యమను అన్నారు. అంటే స్వామి క్యాన్సర్ అంటున్నారు స్వామి అన్న. క్యాన్సరా? క్యాన్సర్ ఏమీ లేదు, ఆపరేట్ చేయమను, ఆమె బాగా నడుస్తుంది అన్నారు స్వామి. నేను వెంటనే మెడ్రాస్ వెళ్లి ఆ డాక్టర్ గారు చెప్పాను. ఆయన ఒకటే మాట అన్నాడు, మీరు మీ తల్లిగారు డాక్టర్, మీరు డాక్టర్ కదా, మీ తల్లిగారికి ఉన్న రోగాన్ని మీరు యాక్సెప్ట్ చేయట్లేదని. ఏమనండి, స్వామి చెప్పారు మీరు ఆపరేట్ చేయండి. ఆయన విశాఖపట్నం ఫ్లైట్ లో వచ్చారు. విష్ణుప్రసాద్ గారు, కెకరే గారు ఇద్దరు కలిసి ఆపరేట్ చేశారు. వాళ్ళు నవ్వుతూ బయటకు వచ్చి చెప్పారు, మేము ఓపెన్ చేశాం, అక్కడ ఏ మాస్ లేదు, టీబీ లేదు, క్యాన్సర్ లేదు, జస్ట్ ఒక చిన్న ఫ్రాక్చర్ ఉంది, దానికి 2 ప్లేట్లు వేసి బయటకు వచ్చేసామని. ఇప్పటికే ఆమె ఒంటరిగా పుట్టపర్తి వెళ్లిపోయి హాయిగా 4 రోజులు కూడా స్వామి దగ్గర ఉండి వస్తున్నారు. సో అది స్వామి అనుకుంటే మటుకు ఏదైనా క్యాన్సిల్ చేయగలుగుతారు. స్వామికి ఆ యొక్క పవర్ ఉంది అని నేను చెప్పగలుగుతాను. స్వామి కాలేజీలో ఉన్నప్పుడు, స్వామి విద్యార్థిగా, తర్వాత హాస్పిటల్లో ఉన్న ఆనందాన్ని ఎప్పటికీ అలా ఉంచుకోవాలంటే సర్వీస్ లో కంపల్సరీగా ఉండాలండి. దాంతో స్వామికి చాలా దగ్గరగా కూడా చేరువుగా అవుతూ ఉంటాం. ఈ వైజాగ్ వచ్చిన దగ్గర నుంచి కొన్ని యాక్టివిటీస్ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతోని, సమితితోని చేయూత తీసుకుని ముందుకు వెళ్తున్నాం. ఇప్పటి వరకు ఒక 1000 క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ నిర్వహించాం గత 7 సంవత్సరాలుగా. ఈ ఎవ్రీ మంత్ ట్రైబల్ ఏరియాస్ నుంచి, ఇంటీరియర్ విలేజెస్ నుంచి కొంతమంది వాళ్ళని తీసుకొచ్చి ఆపరేషన్స్ చేసి, ఐ ఆపరేషన్ చేసి వాళ్ళకి ఐలోనే ఇంట్రాక్యులర్ లెన్స్ అయి అమర్చడం జరుగుతుంది. ఇవి కాకుండా విలేజెస్ లోని వెటర్నరీ క్యాంప్స్, చాలా వెటర్నరీ క్యాంప్స్, తర్వాత గైనిక్ స్క్రీనింగ్ క్యాంప్స్. చాలా మందికి క్యాన్సర్ ఉందని కూడా తెలియదు, సో కొంతమంది గైనకాలజిస్ట్ని తీసుకువెళ్లి చిల్డ్రన్ అండ్ గైనిక్, మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కి కొంతవరకు చాలా మటు క్యాంప్స్ కండక్ట్ చేశాము. బ్లైండ్ స్కూల్ కూడా అప్పుడప్పుడు వెళ్లి అక్కడ ఉన్న విద్యార్థులకు కావాల్సినటువంటి న్యూస్ పేపర్స్, ఎందుకంటే బ్రెయిల్ రిపి అంతా కూడా వాళ్ళు న్యూస్ పేపర్ ని చేస్తారు, న్యూస్ పేపర్స్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళకి అప్పుడప్పుడు భోజనం ఏర్పాటు చేయడం, తర్వాత మెడికల్ చెకప్ చేయడం లాంటివి జరుగుతున్నాయి. ఇవన్నిటికన్నా ఇంకా చాలా ఆనందం కలిగించేది ఏంటంటే, ఈ మధ్య ఐ స్క్రీనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. వేరే ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న పిల్లలకి ఏమైనా స్పెక్టికల్స్ ఏమైనా అవసరమా, వాళ్ళకి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ చాలా మందికి ఉంటున్నాయి, ఎందుకంటే టీవీ ఎక్కువ వచ్చిన దగ్గర నుంచి పిల్లలు టీవీ దగ్గరగా చూడడం వల్ల వాళ్ళకి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అవి డెవలప్ చేస్తున్నారు. సో ఈ ఐ స్క్రీనింగ్ క్యాంప్స్ కూడా కొంతవరకు కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఒక 20,000 మంది పిల్లలకి స్క్రీనింగ్ చేసి చాలా మందికి అవసరమైన వాళ్ళందరికీ స్పెక్టికల్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడప్పుడు చలికాలంలో బ్లాంకెట్స్ అవి కప్పడం, ఇవన్నీ నార్మలే, అన్ని చోట్ల జరుగుతున్న సేవా కార్యక్రమాలే జరుగుతున్నాయి. తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి వెళ్లి వాళ్ళకి, వాళ్లతో కాసేపు స్పెండ్ చేసి వాళ్ళకి భోజనం ఇచ్చి పండగ దినంలో అప్పుడప్పుడు వెళ్తున్నాం ఒక్కొక్కసారి. ఇవన్నిటికన్నా ఆనందాన్ని ఇచ్చేదంటే యూత్ రిట్రీట్స్ కొన్ని కండక్ట్ చేస్తున్నాము, అందులో అంటే సమితి యొక్క సహాయంతో ఇది జరుగుతున్నాయి. యూత్ అందరినీ పిలిచి వాళ్ళకి మనోవికాసానికి, తర్వాత ఎటువంటి పాత్ తీసుకోవాలి, చెడుని ఎలా వద్దనాలి, మంచిని ఎలాగ ఇన్వైట్ చేయాలి అనేటువంటివి కొంతమంది ప్రొఫెషనల్ స్పీకర్స్ ని పిలిచి వాళ్ల హెల్ప్ తో విద్యార్థులందరికీ చెప్పడం జరుగుతున్నాయి. ఇవి చాలా చాలా మార్పు కూడా తెస్తున్నాయి. వాటిలో కొంతమంది పిల్లలు వెనక్కి వచ్చి వాళ్ళు చెప్తున్నారు, మీ యూత్ రిట్రీట్ అయిన తర్వాత మేము కొన్ని వ్యసనాలు వదిలిపెట్టామని, మా యొక్క జీవన విధానాన్ని మార్చుకున్నామని కూడా వాళ్ళు కొంతమంది వచ్చి చెప్పారు. అది మాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. ఇవి కాకుండా ప్రతి నెల ప్రొఫెషనల్స్, డాక్టర్స్, లాయర్స్ లాంటి వాళ్ళు కొంతమందిని పిలిచి వారికి ఒక బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసి ఒక 45 మినిట్స్ to 1 hour ఎవరైనా స్పీకర్ని పెట్టి స్పిరిచువల్ లైఫ్ ఎలా లీడ్ చేయాలి, స్పిరిచువాలిటీ అంటే ఏమిటి అని అలాంటివి కొన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
ఇంతవరకు మీరు స్వామి కళాశాల పూర్వ విద్యార్థి అయినటువంటి డాక్టర్ సిఎస్ శ్రీనివాస్ గారి అనుభవాలను విన్నారు. ఈ కార్యక్రమం విశాఖపట్నంలోని ప్రేమవాణి స్టూడియోస్ యందు రికార్డు చేయడమైనది. ఇంతటితో ఈనాటి మా తెలుగు ప్రసారం సమాప్తం. సాయిరాం.